ವಿಶ್ವೇಶ್ವರ, ಸರ್ವೇಶ್ವರ, ಸಕಲೇಶ್ವರ, ಏಕೇಶ್ವರನಾಗಿರುವ ಪರಂಜ್ಯೋತಿ ಸ್ವರೂಪ ಪರಮಾತ್ಮನನ್ನು ಮನ ಮಂದಿರದಲ್ಲಿ ಸ್ಮರಿಸುತ್ತ ವೇದಿಕೆಯಲ್ಲಿ ಉಪಸ್ಥಿತರಾಗಿರುವಂತಹ ಪೂಜ್ಯರು ಹಾಗೂ ಆತ್ಮೀಯ ಸಹೋದರ ಸಹೋದರಿಯರೇ, ಈ ಒಂದು ಗಾಯತ್ರಿ ಮಹಾಯಜ್ಞ ಹಾಗೂ ಶ್ರೀ ಮಹಾಸತ್ರಯಾಗ ಮಹೋತ್ಸವ ಸಮಿತಿಯ ಸರ್ವ ಕಾರ್ಯಕರ್ತರಿಗೂ ಸಹ ವಂದಿಸುತ್ತ ವರ್ತಮಾನ ಸಮಯದ ಒಂದು ಜಗತ್ತಿಗೆ ಯಾವುದರ ಅವಶ್ಯಕತೆ ಇದೆ ಅನ್ನುವಂಥದ್ದನ್ನ ಮನಗಂಡು ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರಂತ ಹೇಳಿ ಇಲ್ಲೇ ಒಂದು ವಾತಾವರಣವನ್ನ ಕಂಡಾಗ ನಮಗನಿಸ್ತು. ಇದಕ್ಕಿಂತ ಮೊದಲು ಇಲ್ಲಿ ಕನ್ನಡ ಯಾರಿಗೆ ಅರ್ಥ ಆಗ್ತದೆ? ಕೈ ಎತ್ತಿ. ಅರ್ಥ ಆಗುವಂತವ್ರು
ಓಂ ಶಾಂತಿ. ಸರ್ವೇಶ್ವರರು, ಏಕೇಶ್ವರರು, ಲೋಕೇಶ್ವರುಡೈನಟುವಂತಿ ಶಿವಪರಮಾತ್ಮನಿ ಮಧುರ ಸ್ಮೃತಿಲೋ ಈ ಯೊಕ್ಕ ಕಾರ್ಯಕ್ರಮಾನ್ನ ಪ್ರಾರಂಭಿಸ್ತೂ ಉಪನ್ಯಾಸನ ಚೇಸ್ತಾರ ಅಕ್ಕಯ್ಯ ಗಾರು. ವೇದಿಕನ ಅಲಂಕರಿಸಿನಟುವಂತಿ ಪೆಟ್ಟಲಂದರಿಕೂ ಕೂಡ ನಮಸ್ಕರಿಸ್ತೂ ಅಕ್ಕಯ್ಯ ಉಪನ್ಯಾಸವು ಪ್ರಾರಂಭಿಸ್ತಾ ಉನ್ನಾರು.
ವರ್ತಮಾನ ಸಮಯದ ಒಂದು ಜಗತ್ತಿನಲ್ಲಿ ಈ ಒಂದು ಭೂಮಂಡಲದಲ್ಲಿ ದಿನೇ 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 ವೃದ್ಧಿಯಾಗುತ್ತಿರುವಂತಹ ಈ ಜನಸಂಖ್ಯೆ, ಅದರ ಜೊತೆ ಜೊತೆಗೆ ವೈಜ್ಞಾನಿಕ ಪ್ರಗತಿಯೂ ಸಹ ಬಹಳಷ್ಟು ತೀವ್ರಗತಿಯಿಂದ ವೃದ್ಧಿಯಾಗ್ತಾ ಇದೆ. ಈ ಒಂದು ಓಡುವಂತಹ ಮನುಷ್ಯನ ಮನಸ್ಸು ಎಲ್ಲಿ ಓಡ್ತಾ ಇದೆ? ಜೀವನದ ಗುರಿ ಏನು? ನಾವು ಯಾತಕ್ಕಾಗಿ ಜಗತ್ತಿಗೆ ಬಂದಿದ್ದೀವಿ? ಅಥವಾ ಯಾವುದಾದ್ರೂ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಗೆ ಪ್ರಶ್ನೆಯನ್ನ ಹಾಕಿ, ಏನು ಜೀವನ ಅಂತಂದ್ರೆ ಏನು? ಕಮಾನ, ಕಾನ, ಪೀನ, ಗೋಮ್ನ, ಮೌಜ್ಮನಾನ, ಅವ್ರ ಏಕದಿನ್ ಏಕದಿನ್ ಜಾನ. ಆದ್ರೆ ನಾವು ಈ ಭೂಲೋಕಕ್ಕೇನು ಬಂದಿದ್ದೀವಿ, ಈ ಆನ ಮತ್ತೆ ಜಾನದ ನಡುವೆ ಜೀನ ಕೈಸೆ ಅನ್ನುವಂತಹ ಒಂದು ಪ್ರಶ್ನೆಯನ್ನ ಹಾಕಿಕೊಂಡಾಗ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನಾವು ಯಾವುದನ್ನ ಅರಿತುಕೊಂಡು ಜೀವನ ನಡೆಸಿದರೆ ಮಾತ್ರ ಆ ಜೀವನ ಅರ್ಥಪೂರ್ಣವಾಗ್ತದೆ ಅನ್ನುವಂಥದ್ದನ್ನ ಕೆಲವು ಕ್ಷಣ ಮನುಷ್ಯ ತನ್ನೊಳಗೆ ತಾನೇ ಯೋಚನೆ ಮಾಡಬೇಕು, ತನ್ನನ್ನು ತಾನೇ ಪ್ರಶ್ನೆ ಮಾಡಬೇಕು, ತನ್ನನ್ನು ತಾನೇ ಉನ್ನತಿಯತ್ತ ಕರ್ಕೊಂಡು ಹೋಗಬೇಕು, ತನ್ನ ಜೀವನದ ಲಕ್ಷ್ಯವನ್ನ ತಾನೇ ಕಂಡುಕೊಳ್ಬೇಕು. ಅದಕ್ಕೇನೆ ಹಿರಿಯರು ಹೇಳ್ತಾರೆ, ಉದ್ಧರೇ ತಾತ್ಮನಾತ್ಮಾನಂ ನಾತ್ಮಾನಂ ಅವಸ್ಥಾದೆಯೇ ಆತ್ಮೇವ ಹೆತ್ಮನೋ ಬಂಧು ಆತ್ಮೇವರಿ ಪುರಾತ್ಮನಃ. ನಮ್ಮನ್ನ ಉನ್ನತಿ ಮಾಡಿಕೊಳ್ಳೋರು ನಾವೇ, ನಮ್ಮನ್ನ ಅಧಪತನ ಮಾಡಿಕೊಳ್ಳೋರು ನಾವೇ. ಆತ್ಮಕ್ಕೆ ಆತ್ಮನೇ ಶತ್ರು, ಆತ್ಮಕ್ಕೆ ಆತ್ಮನೇ ಮಿತ್ರ. ಈ ಒಂದು ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಈ ವರ್ತಮಾನ ಸಮಯದ ಜಗತ್ತಿನಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬ ಮನುಷ್ಯನು ತನ್ನ ಜೀವನದಲ್ಲಿ ತಾನು ಸಮಾಜಕ್ಕೆ ಏನು ಕೊಡುಗೆ ಕೊಡಬೇಕಾಗಿದೆ ಅನ್ನುವಂಥದ್ದನ್ನ ಬಹಳ ಗಂಭೀರವಾಗಿ ನಾವು ಯೋಚನೆ ಮಾಡುವಂತಹ ವರ್ತಮಾನ ಸಮಯವಿದು.
ఆధునిక పరిస్థితుల్లో చూస్తా ఉంటే మనుషులు రోజు రోజుకు కంప్యూటర్ యుగంలో వృద్ధి అవుతా ఉన్నారు. దీనితో పాటు విజ్ఞానం కూడా విపరీతమైనటువంటి వేగంతో పొందుకుంటా ఉంది. ప్రతి మనిషి తనకు తాను ప్రశ్న వేసుకుంటే, నేను ఎందుకు జన్మ తీసుకున్నాను, ఈ జీవితంలో నేను చేయవలసినది ఏమి అనేటటువంటి ఈ ప్రశ్న వేసుకుంటే వాళ్ళు అర్థం చేసుకునేది ఇంతే, రావడము, జన్మ తీసుకోవడము, జన్మించిన తర్వాత తినడము, తాగడము, తిరగడము, మజా చేయడము, మళ్లీ ఏదో ఒక రోజు వెళ్లిపోవడము, ఇదే అర్థం చేసుకున్నారు. మానవుని యొక్క జీవితానికి యథార్థమైనటువంటి అర్థాన్ని అందరూ కూడా మర్చిపోయినారని అక్కయ్య గారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.
17వ శతమానం అదన ఏజ్ ఆఫ్ ఫెయిత్ అంత హేకొండు కరేలస్తది. 18వ శతమానవన్ను ಏಜ್ ಆಫ್ ಲಾಜಿಕ್ ಅಂತ ಹೇಳಿಕೊಂಡು ಕರೆಯಲಾಗ್ತದೆ. 19ನೇ ಶತಮಾನವನ್ನ ಏಜ್ ಆಫ್ ಪ್ರೋಗ್ರೆಸ್ ಅಂತ ಹೇಳಿಕೊಂಡು ಕರೆಯಲಾಗ್ತದೆ. 20ನೇ ಶತಮಾನವನ್ನ ಏಜ್ ಆಫ್ ಸ್ಟ್ರೆಸ್ ಅಂತ ಹೇಳಿಕೊಂಡು ಕರಿಬೇಕಾಗ್ತದೆ. ಈಗ ನಾವೆಲ್ಲರೂ ಸಹ 21ನೇ ಶತಮಾನಕ್ಕೆ ಬಂದಿದ್ದೀವಿ. ಈ ಶತಮಾನವನ್ನು ಏನಂತ ಕರೆಯೋಣ ಅಂದ್ರೆ, ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ಮಾನವ ಬಹಳ ಪರಸ್ಪರ ವಿಶ್ವಾಸಿಕನಾಗಿದ್ದ, ಆಮೇಲೆ ಕಾಲಕ್ರಮೇಣ ಸಮಯ ಉರುಳಿದಂತೆ ಒಳ್ಳೆ ತಾರ್ಕಿಕ ಮನೋಭಾವನೆ ಬೆಳೀತವನತ್ರ, ತಾರ್ಕಿಕ ಮನೋಭಾವನೆ ಬೆಳೀತಾ ಬೆಳೀತಾ ಬಂದ ಹಾಗೆ 19ನೇ ಶತಮಾನ 18ನೇ ಶತಮಾನ ಎಲ್ಲ ಬುದ್ಧಿಜೀವಿಗಳು, ಹೊಸ ಹೊಸ ವಿಜ್ಞಾನಿಗಳು ತಮ್ಮ ಬುದ್ಧಿಯ ಒಂದು ಮಟ್ಟವನ್ನ ಉಪಯೋಗಿಸಿ ಹೊಸ ಹೊಸ ಸಂಶೋಧನೆಯನ್ನ ಮಾಡಿ ಕೈಗಾರಿಕಾ ಕ್ರಾಂತಿಯಾಯಿತು. 20ನೇ ಶತಮಾನದಲ್ಲಿ ಎಷ್ಟು ಭೌತಿಕ ಜಗತ್ತಿನಲ್ಲಿ ಪ್ರೋಗ್ರೆಸ್ ಆಗಬೇಕೋ ಪ್ರೋಗ್ರೆಸ್ ಆಯಿತು. ಪ್ರೋಗ್ರೆಸ್ ಆದ ನಂತರ ಮನುಷ್ಯ ಎಲ್ಲ ವೈಜ್ಞಾನಿಕವಾಗಿ ಏನೇನು ಕಂಡುಹುಡುಕಬೇಕೋ ಕಂಡುಹುಡುಕ್ತಾ ಬಂದಂತೆ ಅವನ ಜೀವನದಲ್ಲಿ ಒತ್ತಡ ಜಾಸ್ತಿ ಆಯಿತು. ಅದನ್ನೇ 20ನೇ ಶತಮಾನವನ್ನ ಏಜ್ ಆಫ್ ಸ್ಟ್ರೆಸ್ ಅಂತ ಕರೆದ್ರೆ, ಈಗ ನಾವು 21ನೇ ಶತಮಾನವನ್ನ ಏನಂತ ಕರೆಯೋಣ? ಇದನ್ನ ಏಜ್ ಆಫ್ ಪ್ಯಾನಿಕ್, ಏನೋ ಒಂಥರ ಗಬರಾಹಟ್, ಭಯದ ವಾತಾವರಣ ಇವತ್ತು ವಿಶ್ವದಲ್ಲಿ ವ್ಯಾಪಕ ಆಗ್ತಾ ಇದೆ. ಅಂದ್ರೆ ಮನುಷ್ಯ ಬೆಳೀತಾ 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 ಭೌತಿಕವಾಗಿ ಪ್ರಾಕೃತಿಕವಾಗಿ ಅಥವಾ ಪ್ರಕೃತಿಯ ಅಣುವನ್ನ ಶೋಧನೆ ಮಾಡಿ ಎಲ್ಲವನ್ನ ಮಾಡಿದ, ಅವನು ಎಷ್ಟು ಬುದ್ಧಿವಂತ ಇದ್ದಾನೆ ಇವತ್ತು, ಆದರೆ ನೈತಿಕವಾಗಿ ಆಧ್ಯಾತ್ಮಿಕವಾಗಿ ಅಥವಾ ಮೌಲ್ಯಯುಕ್ತವಾದಂತಹ ಜೀವನವನ್ನ ಅವನು ಕಳ್ಕೊಳ್ತಾ ಇವತ್ತು ಮನುಷ್ಯ ಮನುಷ್ಯರ ನಡುವಿನ ಒಂದು ಮಾನವೀಯ ಸಂಬಂಧ ಇವತ್ತು ಯಾವ ಮಟ್ಟಕ್ಕೆ ಬಂದಿದೆ ಅಂತ ಹೇಳಿಕೊಂಡು ಯೋಚನೆ ಮಾಡಿದರೆ ನಿಜವಾಗಿ ಇವತ್ತು ಗಬರಾಹಟ್, ಒಂಥರ ಭಯಾನಕವಾದಂತಹ ಸಮಯ ಇವತ್ತು ಬೆಳೀತಾ ಇದೆ. ಈ ರೀತಿ ಬೆಳೆದಂತಹ ಒಂದು ವಾತಾವರಣವನ್ನ ನಾವು ಇನ್ನೂ ಸಹ ಮನುಷ್ಯನಾಗಿ ಬುದ್ಧಿಜೀವಿಯಾಗಿ ವಿವೇಕ ಶಕ್ತಿಯನ್ನು ಹೊಂದಿದವನಾಗಿ ನಾವು ಆಧ್ಯಾತ್ಮಿಕ ಸಂಸ್ಕೃತಿಯನ್ನ, ಮೌಲ್ಯವನ್ನ, ಗುಣದ ಸಿರಿವಂತಿಕೆಯನ್ನ, ನಮ್ಮ ಭಾರತೀಯ ಸನಾತನ ಸಂಸ್ಕೃತಿಯನ್ನ ನಾವು ಎಲ್ಲೆ ತನಕ ಮೇಲೆ ಕೆತ್ತುವುದಿಲ್ವೋ, ಎಲ್ಲೆ ತನಕ ಆ ಸಂಸ್ಕೃತಿಯನ್ನು ಪ್ರೀತಿಸುವುದಿಲ್ವೋ, ಅಲ್ಲೇ ತನಕ ಮನುಷ್ಯನ ಜೀವನದಲ್ಲಿ ನೆಮ್ಮದಿ, ಸುಖ, ಶಾಂತಿ ಇದು ನೆಲೆಗೊಳ್ಳಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ.
ಚೆಪ್ತುನ್ನಾರು 17ನೇ ಶತಾಬ್ದಂ ನುಂಚಿ ಈ 21ನೇ ಶತಾಬ್ದಂ ವರೆಗೂ ತೀಸ್ಕುಂಟೇ ಮಾನವನ ಯೊಕ್ಕ ಜೀವಿತಂ ಏ ಸ್ಥಾಯಿಲೋ ಉಂದಿ ಅನ್ನದಿ మీకు తెలియజేస్తున్నారు. 17వ శతాబ్దం యొక్క మానవ జీవితాన్ని ఒకసారి మనం ఊహించుకుంటే అది ఏజ్ ఆఫ్ లైఫ్ అని, తర్వాతది ఏజ్ ఆఫ్ లాజిక్ అని, తర్వాత ఏజ్ ఆఫ్ ప్రెజర్ అని, ఇప్పుడు 20వ శతాబ్దం తీసుకుంటే ఏజ్ ఆఫ్ డిప్రెషన్, ఏజ్ ఆఫ్ ప్రోగ్రెస్ అని కూడా చెప్పచ్చు. ఇప్పుడు సైన్స్ చాలా విపరీతంగా పెరుగుతా వచ్చింది. ఈ సైన్స్ ఎంతెంత పెరుగుతూ వస్తుందో మానవుని యొక్క మనసు పైన, బుద్ధి పైన కూడా అంతంత ఒత్తిడి పెరుగుతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా డిప్రెషన్ అనేది, ప్రెజర్ అనేది ఎక్కువ అవుతా ఉంది. దీని వలన ప్రతి ఒక్కరిలో మనశ్శాంతి కరువు అవుతా ఉంది, దుఃఖం ఎక్కువ అవుతా ఉంది, అశాంతితో అలమటించేది ఎక్కువ అవుతా ఉంది. మనం ఎంతవరకు మానవుని యొక్క జీవితానికి అవసరమైనటువంటి మానవీయ విలువలను, ఆధ్యాత్మిక విలువలను వెలికి తీసి అర్థం చేసుకున్నంత వరకు మానవుని యొక్క జీవితంలో పరివర్తన రావడానికి సాధ్యమే లేదు. విజ్ఞానం ఎంత పెరిగినా కూడా మనసుకు శాంతి లేకపోతే మానవుని యొక్క జీవనానికి అర్థమే లేదని అక్కయ్య గారు చెప్తూ వచ్చారు.
అందరి అవన జీవనదల్లి బేకాదష్టు సాధనే ఇదే, ಮನುಷ್ಯನ ಜೀವನದಲ್ಲಿ ಬೇಕಾದಷ್ಟು ಶೋಧನೆ ಇದೆ, ಅವನ ಜೀವನದಲ್ಲಿ ಬೇಕಾದಷ್ಟು ಪ್ರಯತ್ನಗಳಿವೆ, ಆದರೆ ಅವನ ಆಂತರಿಕ ವೇದನೆ ಮಾತ್ರ ಅದು ದಿನೇ ದಿನೇ ವೃದ್ಧಿಯಾಗ್ತಾ ಇದೆ. ಇವತ್ತು ನಮ್ಮ ಒಂದು ದೇಶದ ಸಂಸ್ಕೃತಿಯನ್ನು ನಾವು ಅವಲೋಕಿಸಿದಾಗ ಬೇಕಾದಷ್ಟು ಧರ್ಮ ಗ್ರಂಥಗಳಿವೆ, ಬೇಕಾದಷ್ಟು ಆಧ್ಯಾತ್ಮಿಕ ಸಾಧಕರಿದ್ದಾರೆ, ಬೋಧಕರು ಬೇಕಾದಷ್ಟಿದ್ದಾರೆ. ಅಥವಾ ನಮ್ಮ ದೇಶದ ಒಂದು ಸಂಸ್ಕೃತಿ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಬೆಳಕು ಇಡೀ ಇವತ್ತು ಜಗತ್ತಿಗೇ ಬೆಳಕು ನೀಡುವಂತಹ ಒಂದು ಸ್ಥಾನದಲ್ಲಿದೆ. ಆದರೆ ಭಾರತೀಯರು ಯಾಕೆ ಅಶಾಂತರು? ಭಾರತೀಯರು ದುಃಖಿಗಳು ಯಾಕೆ? ಭಾರತದಲ್ಲಿ ಅಶಾಂತಿ ಯಾಕೆ? ಭಾರತದಲ್ಲಿ ಜಗಳ ಯಾಕೆ? ನಮ್ಮ ದೇಶನೇ ಇಡೀ ವಿಶ್ವಕ್ಕೆ ಇವತ್ತು ಬೆಳಕು ನೀಡುವಂತಹ ದೇಶ, ಇಲ್ಲಿರುವಷ್ಟು ಆಧ್ಯಾತ್ಮಿಕ ಸಂಪತ್ತು ಜಗತ್ತಲ್ಲಿ ಬೇರೆ ಎಲ್ಲಿಯೂ ಇಲ್ಲದಿದ್ರೂ ಸಹಿತ ಭಾರತೀಯರು ನಾವು ಸುಖವಾಗಿರಬೇಕಾಗಿತ್ತಲ್ಲ. ಇಲ್ಲಿಯ ಸಂಸ್ಕೃತಿಯೇನು, ಹಬ್ಬಗಳೇನು, ಆಚರಣೆಗಳೇನು, ಅಥವಾ ಆಧ್ಯಾತ್ಮಿಕ ವಾತಾವರಣ ಏನು, ಎಷ್ಟು ಗುಡಿಗಳು, ಎಷ್ಟು ದೇವಾಲಯಗಳು ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ, ಎಷ್ಟು ಆಧ್ಯಾತ್ಮಿಕ ಗ್ರಂಥಗಳು, ಎಲ್ಲ ಧರ್ಮಗಳು ಬೆಳೀಲಿಕ್ಕೆ ಆಶ್ರಯ ಕೊಟ್ಟದ್ದೇ ನಮ್ಮ ದೇಶ. ಇಷ್ಟು ಆಧ್ಯಾತ್ಮಿಕ ಸಿರಿವಂತಿಕೆಯನ್ನು ಹೊಂದಿದ್ರೂ ಸಹಿತ ನಾವು ಭಾರತೀಯರು ಆಧ್ಯಾತ್ಮಿಕವಾಗಿ ಮೌಲ್ಯಗಳಲ್ಲಿ ಗುಣಗಳಲ್ಲಿ ನಮ್ಮಲ್ಲಿ ಯಾಕೆ ಬಡತನ ಬಂತು?
ಇಪ್ಪುಡು ಈ 21ನೇ ಶತಾಬ್ದంలో ಸೈನ್ಸ್ ವಿಜ್ಞಾನ అనేది ವಿಪರೀತంగా పెరుగుతా ఉంది. ఈ సైన్స్ ఎంతంత పెరుగుతా ఉందో మానవుల యొక్క మనసు బుద్ధికి కూడా అంతంత అస్తచ్చిపోతా ఉంది. మనసు పైన బుద్ధి పైన ఈ ఒత్తిడిని మనం తగ్గించుకోవాలంటే మానవీయ విలువలను ఆధ్యాత్మిక విలువలను పెంచుకోవాలి. దానికి అవసరమైనటువంటి సాధనలన్నీ కూడా భారతదేశంలో అపారంగా ఉన్నాయి. ఎన్నో గ్రంథాలున్నాయి, వేద శాస్త్రాలున్నాయి, పురాణాలున్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. అందులో ఉన్నటువంటి ఆ విలువలను వెలికి తీసి మనము మన యొక్క జీవితాన్ని పరివర్తన చేసుకోవచ్చు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా భారతదేశంలో ఉన్నన్ని మతాలు కులాలు లేవు. ప్రపంచంలో అన్ని దేశాలతో పోలిస్తే భారతదేశంలో అనేక కులాలు మతాల వాళ్ళు ఉన్నారు. ఇన్ని రకాల మతాల వాళ్ళు, కులాల వాళ్ళు రకరకాల దేవతలను పూజిస్తారు, భక్తి చేస్తా ఉన్నారు. ఇంత చేసినా కూడా మనిషికి కావాల్సిన సంపూర్ణమైనటువంటి శాంతి తర్వాత చేసే సుఖం అనేది అనుభవం కావటం లేదు. దీనికి ముఖ్య కారణము ఆధ్యాత్మికంగా అందులో ఉన్నటువంటి విలువలను మనం అర్థం చేసుకున్నప్పుడే మన జీవితానికి, మానవ జీవితానికి ఒక గమ్యం అనేది దొరుకుతుంది. అంతవరకు ఈ విజ్ఞానం ఎంత పెరిగినా కూడా మన జీవితానికి కావలసినటువంటి గమ్యము దొరకదని అక్కయ్య గారు అందరికీ తెలియజేస్తున్నారు.
ಇದಕ್ಕೆ ಮುಖ್ಯ ಕಾರಣ ಅಂತಂದ್ರೆ ನಮ್ಮಲ್ಲಿ ಬೇಕಾದಷ್ಟು ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ ಬೋಧನೆ ಇದೆ, ಆದರೆ ಸಾಧನೆ ಇಲ್ಲ. ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ ಒಳ್ಳೊಳ್ಳೆಯ ನುಡಿಗಳು ಇವೆ, ಆದರೆ ಜೀವನದಲ್ಲಿ ನಡೆಯಲಿಲ್ಲ. ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ ಆಚರಣೆಗಳು ಬೇಕಾದಷ್ಟಿದೆ, ಆದರೆ ಸತ್ಯ ವಿಚಾರ ಗೊತ್ತಿಲ್ಲ. ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ ಅನುಕರಣೆ ಬೇಕಾದಷ್ಟಿದೆ, ಆದರೆ ಅನುಭವದಲ್ಲಿಲ್ಲ. ನಾವು ಬೇಕಾದಷ್ಟು ಒಳ್ಳೊಳ್ಳೆಯದನ್ನ ಹೇಳಿದ್ರೆ ಸಹಿತ ನಮ್ಮ ದಿನನಿತ್ಯದ ಜೀವನಕ್ಕೆ ಯಾಕೆ ಅದು ಬರ್ತಾ ಇಲ್ಲ? ಬರೇ ಮೌಲ್ಯಗಳು ಪುಸ್ತಕದಲ್ಲಿ ಉಳಿಯುವುದಲ್ಲ, ನಮ್ಮ ಜೀವನ ಪುಟಗಳಲ್ಲಿ ಎಲ್ಲೇ ತನಕ ನಾವು ಧಾರಣೆ ಮಾಡುವಂತಹ ಯುಕ್ತಿಯನ್ನು ಕಲಿತುಕೊಳ್ಳುವುದಿಲ್ವೋ ಅಲ್ಲೇ ತನಕ ಈ ಒಂದು ಆಧ್ಯಾತ್ಮಿಕ ಮೌಲ್ಯ ಸಂಪತ್ತು ನಮ್ಮ ಹತ್ರ ಇದ್ರೂ ಸಹಿತ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಶಾಂತಿ ನೆಮ್ಮದಿ ಸುಖ ಸಿಗುವುದಿಲ್ಲ. ಹಾಗಾಗಿ ವರ್ತಮಾನ ಸಮಯದಲ್ಲಿ ಬೇಕಾದಷ್ಟು ಧರ್ಮಸ್ಥಾಪಕರು, ಧರ್ಮ ಪ್ರಚಾರಕರು, ಧರ್ಮ ಬೋಧಕರು ಅಥವಾ ಒಳ್ಳೆ ತತ್ವವನ್ನು ಹೇಳುವಂತವರು ಎಷ್ಟು ಈ ಸಮಾಜದಲ್ಲಿ ಕ್ರಾಂತಿಯನ್ನು ತಂದ್ರೂ ಮನುಷ್ಯನ ವ್ಯಕ್ತಿಗತವಾದಂತಹ ಜೀವನವನ್ನ ಪರಿವರ್ತನೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಯಾಕೆಂದ್ರೆ ಇಂಥ ಸಮಯದಲ್ಲಿ ಈ ಒಂದು ಜಗತ್ತಿನ ವಿಶೇಷವಾದಂತಹ ಒಂದು ಪರಿವರ್ತನೆಯನ್ನ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಎಷ್ಟೆಷ್ಟು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ, ಆ ಗ್ರಂಥಗಳಾಗ್ಲಿ, ಧರ್ಮಸ್ಥಾಪಕರಾಗ್ಲಿ, ಒಳ್ಳೆಯದನ್ನ ಹೇಳೋರಾಗ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಆದರೆ ಮನುಷ್ಯ ನೈತಿಕವಾಗಿ ಆಧ್ಯಾತ್ಮಿಕವಾಗಿ ಕೆಳಮಟ್ಟಕ್ಕೇನೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. ದುಃಖ ಶಾಂತಿ ಜಾಸ್ತಿ ಆಗ್ತಾ ಇದೆ, ರೋಗ ಜಾಸ್ತಿ ಆಗ್ತಾ ಇದೆ, ಟೆನ್ಷನ್ ಜಾಸ್ತಿ ಆಗ್ತಾ ಇದೆ. ಹಾಗಾದ್ರೆ ಮನುಷ್ಯನನ್ನು ಉದ್ಧಾರ ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ ಅನ್ನುವಂತಹ ಒಂದು ನಿರ್ಧಾರಕ್ಕೆ ಬರುವಂತ ಸಮಯ ಇದು. ಇಂಥ ಸಮಯದಲ್ಲಿ ಅಥವಾ ಈ ಕಲಿಯುಗ ಕಲಹದ ಯುಗದ ಈ ವರ್ತಮಾನ ಸಮಯದಲ್ಲಿ ಈ ಜಗತ್ತನ್ನು ಪರಿವರ್ತನೆ ಮಾಡಬೇಕಾದ್ರೆ, ಎಲ್ಲ ಮನುಷ್ಯಾತ್ಮರಿಗೆ ಸುಖ ಶಾಂತಿಯನ್ನ ಕೊಡಬೇಕಾದ್ರೆ, ಎಲ್ಲ ಆತ್ಮಜ್ಯೋತಿಗಳಿಗೆ ಈ ಬಂಧನದಿಂದ ಮುಕ್ತಿಯನ್ನ ಕೊಡಬೇಕಾದ್ರೆ, ಅಥವಾ ದುಃಖದಿಂದ ಬಿಡುಗಡೆ ಮಾಡಿ ಸುಖ ಶಾಂತಿಯನ್ನು ನೆಲೆಸುವಂತೆ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಜಗತ್ತಿನಲ್ಲಿ ಅದು ಒಬ್ಬನಿಂದ ಮಾತ್ರ ಸಾಧ್ಯ. ಅದು ಪರಮಾತ್ಮನ ಕೆಲಸ. ಭಗವಂತನೇ ಈ ಕೆಲಸವನ್ನ ಎಲ್ಲೇ ತನಕ ಕೈಗೆತ್ತಿಕೊಳ್ಳುವುದಿಲ್ವೋ ಅಲ್ಲೇ ತನಕ ವಿಶ್ವ ಪರಿವರ್ತನೆಯ ಕಾರ್ಯ ಖಂಡಿತವಾಗಿ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ವಿಶ್ವಕ್ಕೆ ವಿಶ್ವೇಶ್ವರ ಒಬ್ಬನೇ, ಜಗತ್ತಿಗೆ ಜಗದೀಶ್ವರ ಒಬ್ಬನೇ, ಲೋಕಕ್ಕೆ ಲೋಕೇಶ್ವರ ಒಬ್ಬನೇ, ಸರ್ವ ಭಕ್ತರಿಗೆ ಭಗವಂತ ಒಬ್ಬನೇ, ದೀನರಿಗೆ ದೇವರೊಬ್ಬನೇ, ಸರ್ವ ಧರ್ಮದ ಮನುಷ್ಯಾತ್ಮರಿಗೆ ಪರಮಾತ್ಮ ಒಬ್ಬನೇ. ಆ ಒಬ್ಬನನ್ನ ಎಲ್ಲೆ ತನಕ ನಾವು ಮನ ಮಂದಿರದಲ್ಲಿ ಅವನನ್ನ ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು ನೆನಪು ಮಾಡುವುದಿಲ್ವೋ, ವಿಶ್ವದ ಎಲ್ಲಾ ರಾಷ್ಟ್ರದ ಎಲ್ಲಾ ಧರ್ಮದ ಜನತೆ ಆ ಏಕೇಶ್ವರನನ್ನ ಎಲ್ಲೆ ತನಕ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವುದಿಲ್ವೋ, ಎಲ್ಲೆ ತನಕ ಪರಮಾತ್ಮ ಒಬ್ಬ ಎನ್ನುವಂತ ಸತ್ಯತೆಗೆ ತಲೆಬಾಗುವುದಿಲ್ವೋ, ಖಂಡಿತವಾಗಿ ಅಲ್ಲೇ ತನಕ ವಿಶ್ವ ಶಾಂತಿಯನ್ನು ನಾವು ಸ್ಥಾಪನೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ.
ಇಪ್ಪುಡು ವಿಶ್ವంలో ಶಾಂತಿ ಸುಖము ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉంది. ఈ విశ్వ శాంతి కోసము మనకు అవసరమైనటువంటి సంపద అపారంగా భారతదేశంలో ఉంది. గ్రంథాలు తీసుకోండి, వేద శాస్త్రాలు తీసుకోండి, భగవద్గీత తీసుకోండి, బైబిల్ తీసుకోండి, ఖురాన్ తీసుకోండి, సర్వ మతాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ కర్మానుసారం గ్రంథాలను ఫాలో అవుతా ఉన్నారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆధ్యాత్మిక విలువలు దాగి ఉన్నాయి. వాటిని పఠించడం వరకు చేస్తారు, ఉన్నదానిని వదలవేయడం చేస్తారు. దానిలో ఉన్నటువంటి స్థానాన్ని అర్థం చేసుకుని జీవితంలో అనుభవం చేసి దాని యొక్క రుచిని చూసి ఇతరులకు అనుభవం చేసినప్పుడే మానవ జీవితంలో పరివర్తన వస్తుంది. దాని యొక్క విలువలను అర్థం తీసుకుని సంపూర్ణమైనటువంటి సుఖము శాంతితో కూడినటువంటి శ్రేష్ట జీవనాన్ని గడపడానికి సాధ్యమవుతుంది. అయితే ఇది దేహదారి మనుషులు ఎంత చెప్పినా ఎంత చేసినా కూడా మానవుని యొక్క జీవితంలో పరివర్తన రావడం చాలా కష్టము. సత్యత్రేత ద్వాపర మూడు యుగాలు అయిపోయి కలియుగం కూడా సంపూర్ణమై వచ్చేసింది. ఇది కలహయుగం అని చెప్పేసి చెప్తారు. ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో రోజు రోజుకు కలహాలు విపరీతంగా పెరుగుతా ఉన్నాయి. ఎందుకోసమంటే ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి. ఈ కలహయుగాన్ని సమాప్తం చేసి మళ్లీ మనము కొత్త ప్రపంచంలో సుఖమయ జీవితాన్ని గడపాలంటే ఈ సృష్టి రచయిత అయినటువంటి స్వయం పరమాత్ముడే సృష్టికి అవతరించి అతనే మానవునికి జన్మనిచ్చినటువంటి ఆత్మిక బిడ్డలలో మౌలిక విలువలను జ్ఞాన యోగాలను నింపి పరివర్తన చేసినప్పుడే ఈ సృష్టి పరివర్తన అవుతుంది. సృష్టిలో ఉండేటటువంటి మానవుని యొక్క జీవితంలో కూడా పరివర్తన రావడం సాధ్యమవుతుంది అని తెలియజేస్తున్నారు.
ವಿಶ್ವದಲ್ಲಿ ಶಾಂತಿಯನ್ನು ಸ್ಥಾಪನೆ ಮಾಡೋಕ್ಕಿಂತ ಮೊದಲು ಪ್ರತಿಯೊಬ್ಬ ವ್ಯಕ್ತಿಯ ಆಂತರಿಕವಾಗಿ ಅವನ ಶಾಂತಿ ಅಂದ್ರೆ ಮನಃಶಾಂತಿ, ಮನಃಶಾಂತಿಯಾದಾಗ ಮನೆ ಮನೆಗಳಲ್ಲಿ ಶಾಂತಿ, ಮನೆ ಮನೆಗಳಲ್ಲಿ ಶಾಂತಿಯಾದಾಗ ಸಮಾಜದಲ್ಲಿ ಶಾಂತಿ, ದೇಶದಲ್ಲಿ ಶಾಂತಿ, ವಿಶ್ವದಲ್ಲಿ ಶಾಂತಿ ಆಗಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. ಆದ್ರಿಂದ ಶಾಂತಿ ಮೊದಲು ಪ್ರಾರಂಭ ಆಗಬೇಕಾದದ್ದು ನಮ್ಮ ಮನಸ್ಸಿನಲ್ಲಿ. ಇವತ್ತು ಯುದ್ಧ ಬ್ಯಾಟಲ್ ಫೀಲ್ಡ್ ಅಲ್ಲಿ ಪ್ರಾರಂಭ ಆಗೋಕ್ಕಿಂತ ಮೊದಲು ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯ ಮನಸ್ಸಿನ ಒಳಗಡೆ ಯುದ್ಧ ಪ್ರಾರಂಭ ಆಗ್ತದೆ. ಅವನ ಮನಸ್ಸಿನ ಒಳಗಡೆ ಕುದಿಯುತ್ತಿರುವಂತಹ ಕ್ರೋಧದ ಕಿಡಿ ನಾಳೆ ಇಡೀ ವಿಶ್ವ ವಿನಾಶ ಆಗಲಿಕ್ಕೆ ಕಾರಣೀಭೂತಾಗ್ತದೆ. ಆದ್ರಿಂದ ನಮ್ಮ ಮನಸ್ಸಿನ ಆಂತರಿಕವಾಗಿ ಶಾಂತಿಯನ್ನ ನಾವು ಕಂಡುಕೊಳ್ಬೇಕಾದ್ರೆ ಅದಕ್ಕೆ ಸ್ವಯಂ ಶಾಂತಿಯ ಸಾಗರ ಪರಮಾತ್ಮ ಈಶ್ವರ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯದಲ್ಲಿ ಆ ಅನುಭೂತಿಯನ್ನ ಮಾಡಿಸ್ತಾರೆ. ನಾವು ಆಂತರಿಕವಾಗಿ ಶಾಂತಿಯನ್ನ ಕಂಡುಕೊಳ್ಳೋ ಬದಲು ಶಾಂತಿ ಬೇಕಂತ ಹೇಳ್ಕೊಂಡು ಹೊರ ಜಗತ್ತಲ್ಲಿ ನಾವು ಹುಡುಕಾಡಿದ್ರೆ ಎಲ್ಲಿನೂ ಶಾಂತಿ ಸಿಗುವುದಿಲ್ಲ. ಡಾಕ್ಟರ್ ಹತ್ರ ಹೋಗಿ ನನಗೆ ಶಾಂತಿಗೋಸ್ಕರ ಒಂದು ಗುಳಿಗೆ ಕೊಡಿ, ಇಂಜೆಕ್ಷನ್ ಕೊಡಿ ಅಂದ್ರೆ ನಾವು ತಗೊಳ್ಳಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ, ಅವರ ಔಷಧಿ ಕೊಡುವುದಿಲ್ಲ. ಅಥವಾ ಒಂದು ಅಂಗಡಿಗೆ ಹೋಗಿ ಒಂದು 50 ರೂಪಾಯಿ ಕೊಡ್ತೀವಿ ನನಗೆ ಶಾಂತಿ ಕೊಡಿ ಅಂದ್ರೆ ಅದು ಹಣ ಕೊಟ್ಟು ಕೊಂಡುಕೊಳ್ಳುವಂತ ವಸ್ತುವಲ್ಲ. ಅದೇ ರೀತಿ ನಾವು ಶಾಂತಿಯನ್ನ ಪುಸ್ತಕದಿಂದ ಪಡ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಬರೋದಿಲ್ಲ. ನೀವು ವಿಚಾರ ಮಾಡಿ, ತಬ್ಲ, ಹಾರ್ಮೋನಿಯಂ, ಕೊಳಲು ಇದನ್ನ ಹಣ ಕೊಟ್ಟು ಕೊಂಡುಕೊಳ್ಬಹುದು, ಆದರೆ ರಾಗವನ್ನ ಹಣ ಕೊಟ್ಟು ಕೊಂಡುಕೊಳ್ಳಿಕ್ಕಾಗುದಿಲ್ಲ. ಇನ್ನು ಬೇರೆ ಎಲ್ಲ ನಾವು ಹಾಸಿಗೆ ಅಥವಾ ಏನು ದಿಂಬು ಹೊದಿಕೆ ಇದನ್ನ ಹಣ ಕೊಟ್ಟು ಕೊಂಡುಕೊಳ್ಬಹುದು, ನಿದ್ರೆಯನ್ನ ಹಣ ಕೊಟ್ಟು ಕೊಂಡುಕೊಳ್ಳಿಕ್ಕಾಗುದಿಲ್ಲ. ಪುಸ್ತಕವನ್ನ ಹಣ ಕೊಟ್ಟು ಕೊಂಡುಕೊಳ್ಬಹುದು, ಬುದ್ಧಿವಂತಿಕೆಯನ್ನ ಹಣ ಕೊಟ್ಟು ಕೊಂಡುಕೊಳ್ಳಿಕ್ಕಾಗುದಿಲ್ಲ. ಅದೇ ರೀತಿ ಈ ಶಾಂತಿಯನ್ನ ನಾವು ಹೊರಗಿನಿಂದ ಕೊಂಡುಕೊಳ್ಳುವುದಲ್ಲ, ನಮ್ಮ ಒಳಗಡನೆ ನಾವು ಹೇಗೆ ಕಂಡುಕೊಳ್ಬೇಕಂತ ಹೇಳಿಕೊಂಡು ಈಶ್ವರ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯದಲ್ಲಿ ಪರಮಾತ್ಮ ಆ ಶಿಕ್ಷಣವನ್ನ ಕೊಡ್ತಾರೆ. ಒಳಗಿರುವಂತ ಶಾಂತಿಯನ್ನ ಕಂಡುಕೊಳ್ಳೋದು ಬಿಟ್ಟು ಹೊರ ಜಗತ್ತಲ್ಲಿ ನಾವು ಶಾಂತಿಗಾಗಿ ಅಲೆದಾಡಿದ್ರೆ ಅದಕ್ಕೆ ಒಂದು ಮಾತು ಹೇಳಲಾಗ್ತದೆ. ಒಂದು ರಾಜಕುಮಾರಿ ಯಾವಾಗಲೂ ಸ್ನಾನ ಮಾಡಬೇಕಾದ್ರೆ ತನ್ನ ಕೊರಳಲ್ಲಿ ಒಂದು ಮುತ್ತಿನ ಹಾರ ಇತ್ತಂತೆ. ಆ ಹಾರವನ್ನ ತೆಗೆದಿಟ್ಟು ಏನ್ ಮಾಡ್ತಿದ್ಲು, ಪ್ರತಿನಿತ್ಯ ಸ್ನಾನ ಮಾಡ್ತಿದ್ಲು. ಒಂದಿನ ಏನಾಯ್ತಂತಂದ್ರೆ ಅವಳಿಗೆ ಹಾರ ತೆಗೆದಿಡ್ಲಿಕ್ಕೇನೆ ಮರೆತು ಬಿಟ್ಲು. ಸ್ನಾನ ಮುಗಿದ ಮೇಲೆ ನಾನು ಹಾರ ಎಲ್ಲಿದೆ 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 ಅಂತ ಹುಡುಕಾಡ್ಲಿಕ್ಕೆ ಶುರು ಮಾಡ್ತಾನೆ. ಅರಮನೆ ತುಂಬಾ ಪ್ರಚಾರ ಆಯ್ತು, ರಾಜಕುಮಾರಿಯ ಹಾರ ಇಲ್ಲ. ರಾಜನಿಗೆ ಸಮಾಚಾರ ಹೋಯಿತು, ರಾಜಕುಮಾರಿಯ ಹಾರ ಇಲ್ಲ. ರಾಜ್ಯದಾದ್ಯಂತ ಡಂಗುರ ಸಾರಿದ್ರು, ರಾಜಕುಮಾರಿಯ ಹಾರ ಇಲ್ಲ. ಎಲ್ಲ ಕಡೆ ಪ್ರಚಾರ ಆಯ್ತು, ರಾಜಕುಮಾರಿಯ ಹಾರ ಇಲ್ಲ. ಯಾರು ತಗೊಂಡೋದ್ರು, ಯಾರು ತಗೊಂಡೋದ್ರು? ಹಾರ ಎಲ್ಲಿದೆ? ಹಾರ ಎಲ್ಲಿದೆ? ಹಾರ ಅವಳ ಕೊರಳಲ್ಲೇ ಇದೆ. ಆದ್ರೆ ಕೊರಳಲ್ಲೇ ಹಾರ ಇದ್ರು ಅವಳು ಎಲ್ಲ ಕಡೆ ಹುಡುಕಾಡಿದ್ರು ಸಹಿತ ಸಿಗ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಅದೇ ರೀತಿ ಶಾಂತಿ ಅನ್ನೋದು ನಮ್ಮ ಕೊರಳ ಹಾರ. ಎಲ್ಲಿಯವರೆಗೆ ನನ್ನ ಸ್ವಧರ್ಮ ಶಾಂತಿ ಅನ್ನುವಂತಹ ಅಲ್ಲಿ ಬರುವುದಿಲ್ವೋ ಅಲ್ಲಿ ತನಕ ವ್ಯಕ್ತಿ ಶಾಂತಿಯ ಅನುಭೂತಿಯನ್ನು ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ.
ಶಾಂತಿ ಅನ್ನೇಟಟುವಂಥದ್ದು ಬಯಟ ಬಜಾರ್ಲೋ ದೊರಕೇಟಟುವಂಥ ವಸ್ತುವು ಕಾದು ಉಂಟುಂದೇ. ಶಾಂತಿ ಅನ್ನದಿ ಮನುಷ್ಯ ಸ್ವಧರ್ಮಂ. ಎಂದುಕಂಟೇ ಈರೋಜು ಶಾಂತಿ ಅನುಭವಂ ಚೇಯಾಲಂಟೇ ಶಾಂತಿ మన ఆంతరంగంలోనే ఉంటుంది అంటుంది. ప్రతి ఒక్కరికి కూడా మనిషి సుఖమయ జీవనాన్ని గడపాలి, శాంతియుత జీవనము గడపాలంటే మనసు శాంతి అనుభవం చేయాలి. మనసు బుద్ధి ఎంతవరకు శాంతి అనుభవం చేయవో అప్పుడు మనిషి యొక్క జీవితంలో అశాంతిని మెరుగుతుంది. మనకు మనసులో తెగులు పెట్టుకుని, రోగం పెట్టుకుని, వ్యాధి పెట్టుకుని డాక్టర్ దగ్గరికి పోయి నాకు బాగలేదు, రకరకాల జబ్బులు వస్తా ఉన్నాయని అడిగితే డాక్టర్ అందుకు అన్ని ట్రీట్మెంట్ ఇస్తారు, అన్ని చెకప్లు చేస్తారు. నీకు ఏ రోగం లేదయా, మనసులో ఏదో ఒక దిగులు పెట్టుకున్నావు, ఆ దిగులు తీసేస్తే నీ రోగము చింత దూరం అయిపోతుంది, దీనికి మనోవ్యాధికి మందు లేదు అని డాక్టర్ కూడా చెప్తారు. ఆ మనసులో ఉన్నటువంటి ఆ వ్యాధి అశాంతి, ఆ అశాంతిని మీరు ఎంతవరకు దూరం చేసుకోలేరో అంతవరకు మనిషి యొక్క జీవితంలో కాని ఆరోగ్యంలో కాని మార్పు రాదు అని చెప్తున్నారు. ఎందుకంటే శాంతి మన స్వధర్మమైంది అని అక్కయ్య గారు చెప్తున్నారు. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తా ఉన్నారు. అక్కయ్య గారు ఒక మహారాణి యొక్క కథ చెప్తా ఉన్నారు. మహారాణి ప్రతిరోజు స్నానానికి వెళ్లే ముందు మెడలో ఉన్నటువంటి హారాన్ని, నెక్లెస్ ను తీసి పక్కన పెట్టి స్నానం చేసేదట. ఒకరోజు అనుకోకుండా మర్చిపోయి ఆ నెక్లెస్ హారాన్ని మెడలోనే ఉంచుకుని స్నానం చేసి తిరిగి వచ్చి తాను ఏ స్థానంలో అయితే ఆ నెక్లెస్ పెట్టిందో ఆ స్థానంలో ఆ నెక్లెస్ చూస్తే కనపడలేదు. మెడలో ఆ రోజు మర్చిపోయి అట్లాగే ఆరంభిస్తూ స్నానం చేసింది. ఇల్లంతా గాలించింది, భర్తకు చెప్పింది, మహారాజుకు చెప్పారు, తర్వాత భటులకు అందరికీ చెప్పారు, ఇల్లంతా గాలించినారు. ఎక్కడ వెతికినా కూడా ఆ యొక్క ఆస్థానంలో నగ దొరకలేదు అని చెప్తున్నారు. చివరికి ఎవరో ఒకరు చెప్తున్నారు, మహారాణి గారు మీ మెడలోనే హారం ఉంది కదా అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ యొక్క శాంతి అనేది ప్రతి ఒక్కరికి మెడలోని హారం లాంటిది. మీ మెడలోనే శాంతి అనే హారం పెట్టుకుని బయట ప్రపంచంలో శాంతి కావాలా, సుఖం కావాలని వెతికితే ఆ శాంతి ఎంత వెతికినా కూడా, ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా కూడా, ఎన్ని మందిరాలు గుడి గోపురాలు తిరిగినా కూడా శాంతి దొరకదు. అలాంటి శాంతి మనసుకు కావాలంటే మనిషి ఇచ్చేటటువంటి వస్తువు కాదు శాంతి. శాంతి అనేది మనసుకు పరమాత్ముడే ఇవ్వగలడు. కాబట్టి స్వయం పరమపిత పరమాత్ముడు ఈశ్వరుడు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ముఖాంతరంగా మనసుకు కావలసినటువంటి శాంతిని సుఖాన్ని అనుభవం చేయించి నిత్యము సుఖమైన జీవనాన్ని గడపడానికి ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి జ్ఞాన యోగముల శిక్షణను ప్రతి నిత్యము ఇస్తా ఉన్నాడని అక్కయ్య గారు చెప్తా ఉన్నారు.
ಅದಕ್ಕೋಸ್ಕರನೇ ಹೇಳಲಾಗ್ತದೆ, ಕಂಡೀಷನ್ ದಿ ಮೈಂಡ್ ದೆನ್ ಯು ವಿಲ್ ಬಿ ಕಂಡೀಷನ್ಡ್ ಅಂಡರ್ ಆಲ್ ಕಂಡೀಷನ್ಸ್. ಜೀವನದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಬರ್ತಾ ಇರ್ತವೆ, ಅವೆಲ್ಲ ಪರಿಸ್ಥಿತಿಗಳನ್ನು ನಾವು ಸಮಾಧಾನದಲ್ಲಿ ಫೇಸ್ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಮೊದಲು ವ್ಯಕ್ತಿ ತನ್ನ ಮನಸ್ಸನ್ನು ಒಳ್ಳೆ ಕಂಡೀಷನ್ ಅಲ್ಲಿ ಇಟ್ಕೋಬೇಕು, ಒಳ್ಳೆ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇಟ್ಕೋಬೇಕು. ಆಂತರಿಕವಾಗಿ ನಮ್ಮ ಆಲೋಚನೆ ಮೇಲೆ ನಾವು ಎಲ್ಲಿ ತನಕ ಅಧಿಕಾರಿಗಳಾಗುವುದಿಲ್ವೋ, ನಮ್ಮ ಆಲೋಚನೆಯನ್ನು ಎಲ್ಲೇ ತನಕ ನಾವು ಆತ್ಮ ಚಿಂತನೆಯಲ್ಲಿ ಪರಮಾತ್ಮನ ಚಿಂತನೆಯಲ್ಲಿ ತೊಡಗಿಸುವುದಿಲ್ವೋ ಅಲ್ಲೇ ತನಕ ನಾವು ಈ ಬಾಹ್ಯ ಜಗತ್ತಿನಲ್ಲಿ ಶಾಂತಿಯ ಅನುಭೂತಿಯನ್ನು ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ಹಾಗಾಗಿ ನಾವು ಆಂತರಿಕವಾಗಿ ಪ್ರತಿಯೊಬ್ಬ ವ್ಯಕ್ತಿಯ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಶಾಂತಿಯ ತರಂಗಗಳು ಬಂದಾಗ ಮಾನಸಿಕ ಶಾಂತಿಯ ಜೊತೆ ಜೊತೆಗೆ ಸೌಂಡ್ ಮೈಂಡ್ ಇನ್ ಎ ಸೌಂಡ್ ಬಾಡಿ, ಈ ಶರೀರನ ಸಹಿತ ಅಷ್ಟೇ ನಿರೋಗಿ ಆಗ್ತದೆ. ಇವತ್ತು 72% ರೋಗ ಬರಲಿಕ್ಕೆ ಕಾರಣ ಮನಸ್ಸಿನ ಆಲೋಚನೆಗಳು, ಮನಸ್ಸಿನ ಶಾಂತಿ, ಮನಸ್ಸಿನ ದುಃಖ, ಮನಸ್ಸಿನ ಟೆನ್ಷನ್, ಮನಸ್ಸಿನ ಫ್ರಿಕ್ಷನ್, ಈ ಆಂತರಿಕವಾದಂತಹ ಗೊಂದಲದಿಂದ ಇವತ್ತು ಶಾರೀರಿಕವಾಗಿಯೂ ಸಹಿತ ರೋಗ ಬರುತ್ತದೆ. ಪ್ರಕೃತಿನೂ ಸಹಿತ ಇಷ್ಟು ವಿರೋಧವಾಗಿ ನಿಲ್ಲಕ್ಕೆ ಕಾರಣ ಮನುಷ್ಯ ತಾನು ಯಾವ ಒಂದು ಗುಣದಲ್ಲಿ ಯಾವ ಒಂದು ಮೌಲ್ಯದಲ್ಲಿ ಎಷ್ಟು ಶಾಂತಯುತವಾಗಿ ಎಷ್ಟು ಪವಿತ್ರವಾಗಿ ಜೀವನ ಇಟ್ಕೋಬೇಕಾಗಿತ್ತು, ಅದಕ್ಕೆ ಯಾವಾಗ ಅವನು ವಿರುದ್ಧವಾಗಿ ನಡೀಲಿಕ್ಕೆ ಶುರು ಮಾಡ್ತಾನೋ ಅವಾಗ ಪ್ರಕೃತಿಯೂ ನಮ್ಗೆ ವಿರೋಧ ಆಯ್ತು. ಇವತ್ತು ಸಕಾಲದಲ್ಲಿ ಮಳೆ ಬರುವುದಿಲ್ಲ. ನಿಜವಾಗಿ ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಕೆಲವೆಲ್ಲ ವಿವರಣೆ ಕೊಡುವಾಗ ನಾವು ನೋಡಿದೆವು, ಮನುಷ್ಯನ ಅಂದ್ರೆ ಪುರುಷನ ಪ್ರಭಾವ ಪ್ರಕೃತಿಯ ಮೇಲೆ ಬೀಳ್ತದೆ. ಇಲ್ಲಿ ಪುರುಷ ಅಂದ್ರೆ ಯಾರು? ಆತ್ಮ. ಆತ್ಮ ಎಷ್ಟು ಸತ್ವಪ್ರಧಾನ ಆಗ್ತೀವಿ, ಆತ್ಮಿಕವಾಗಿ ಎಷ್ಟು ಶಾಂತಿ ಅನುಭೂತಿಯನ್ನ ಮಾಡ್ತೀವಿ, ಆತ್ಮ ಎಷ್ಟು ಪವಿತ್ರ ಇರ್ತೀವಿ, ಆವಾಗ ಈ ಪ್ರಕೃತಿಯ ಮೇಲೂ ಸಹಿತ ಪರಿಣಾಮ ಬೀರ್ತದೆ. ಅದೇ ರೀತಿ ಪಂಚತತ್ವದ ಮೇಲೂ ಸಹಿತ ಪರಿಣಾಮ ಬೀರ್ತದೆ. ಆದ್ದರಿಂದ ವ್ಯಕ್ತಿ ವ್ಯಕ್ತಿಯ ನಡುವೆ ಯಾವಾಗ ಮೌಲ್ಯಗಳು ಕಡಿಮೆಯಾಗಿ ಅಪಮೌಲ್ಯಗಳು ತುಂಬಿದವೋ ಆವಾಗ ಈ ಪಂಚತತ್ವನು ಸಹಿತ ವಿರೋಧಾಗಿದೆ. ಮಾತ್ರವಲ್ಲ, ಈ ದೇಹನೂ ಸಹಿತ ಇವತ್ತು ರೋಗ ಜಾಸ್ತಿಯಾಗಿದೆ. ಇದಕ್ಕೆ ಮೂಲ ಕಾರಣ ಆತ್ಮ ತಾನು ತನ್ನ ಸ್ವಧರ್ಮದಲ್ಲಿರುವುದು ಬಿಟ್ಟು ಪರಧರ್ಮಕ್ಕೆ ವಶಾಗಿರುವುದೇ ಮೂಲ ಕಾರಣವಾಗಿದೆ. ನಾವು ವಿಶ್ವದಲ್ಲಿ ಶಾಂತಿಯನ್ನ ಸ್ಥಾಪನೆ ಮಾಡಬೇಕಾದರೆ ಪಂಚತತ್ವವು ಸಹಿತ ಸತ್ವಪ್ರಧಾನ ಆಗಬೇಕಾದ್ರೆ, ಸತ್ವಪ್ರಧಾನ ಶರೀರವನ್ನು ನಾವು ಪಡ್ಕೋಬೇಕಾದ್ರೆ, ನಿರೋಗಿ ಕಾಯವನ್ನ ಪಡ್ಕೋಬೇಕಾದ್ರೆ, ಜೀವನದಲ್ಲಿ ಆತ್ಮಿಕವಾಗಿ ವ್ಯಕ್ತಿ ತನ್ನನ್ನು ತಾನು ಶಾಂತ ಸ್ವರೂಪಾತ್ಮ, ನಾನು ಪವಿತ್ರ ಸ್ವರೂಪಾತ್ಮ, ತನ್ನ ನಿಜವಾದ ಸ್ವಧರ್ಮದ ಅರಿವನ್ನ ಜಾಗೃತಿಯನ್ನ ಅವನು ಮಾಡಿಕೊಂಡಾಗ ಮಾತ್ರ ಈ ಕಾರ್ಯವನ್ನ ನಾವು ಸಿದ್ಧಿ ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇದೆ. ಅಥವಾ ಈ ಒಂದು ಏನು ಯಜ್ಞ ಮಾಡುವಂತಹ ಕಾರ್ಯಕ್ರಮ ಹಾಕೊಂಡಿದ್ದಾರೆ, ಇದು ನಿಜವಾಗಿ ಬಹಳ ಪರಿಣಾಮಕಾರಿ. ಯಾಕೆಂತಂದ್ರೆ ಗೀತೆಯಲ್ಲಿ ಒಂದು ಮಾತನ್ನ ಹೇಳ್ತಾರೆ, ದ್ರವ್ಯ ಯಜ್ಞ ಸ್ತಪೋ ಯಜ್ಞ ಜ್ಞಾನ ಯಜ್ಞ ಸ್ತಾಪರೆ. ಎಲ್ಲಕ್ಕಿಂತ ಶ್ರೇಷ್ಠವಾದುದು ಜ್ಞಾನ ಯಜ್ಞ. ಇನ್ ಎಷ್ಟು ವ್ಯಕ್ತಿ ಜ್ಞಾನಯುಕ್ತನಾಗಿ ಸ್ವಯಂನ ಅರಿವು ಮಾಡಿಕೊಂಡು, ಪರಮಾತ್ಮನ ಅರಿವು ಮಾಡಿಕೊಂಡು, ಆತ್ಮ ತನ್ನ ಮನಸ್ಸಿನ ಸಂಬಂಧವನ್ನ ಪರಮಾತ್ಮನ ಜೊತೆಗೆ ಜೋಡಿಸುವಂತಹ ಆ ಯೋಗದ ಒಂದು ಶಕ್ತಿಯನ್ನ ಯಾವಾಗ ಅವನು ಬೆಳೆಸಿಕೊಳ್ತಾನೋ, ಅದು ಸಮಾಜದ ಪರಿವರ್ತನೆಗೆ, ಜಗತ್ತಿನ ಪರಿವರ್ತನೆಗೆ, ಮನುಷ್ಯನ ಪರಿವರ್ತನೆಗೆ, ಪ್ರಕೃತಿಯ ಪರಿವರ್ತನೆಗೆ ಅದು ಮೂಲ ಕಾರಣ. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಮೊತ್ತ ಮೊದಲು ಇಂತಹ ಒಂದು ವಿಶ್ವ ಪರಿವರ್ತನೆಯ ಕಾರ್ಯವನ್ನ ವಿಚಾರ ಮಾಡುವಾಗ ಕೆಲವು ಆಧ್ಯಾತ್ಮಿಕ ಸತ್ಯತೆಯನ್ನ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಕೇಳ್ಕೋಬೇಕು.
ಚೆಪ್ತುನ್ನಾರು, మనము శాంతిమయ దేవతని గడపాలి అంటే ఆ శాంతిని ముందు అనుభవం చేయాలనుకుంది. ఈ శాంతిని అనుభవం చేయడం కోసము మనం ఏమి చేయాలనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. ఉదాహరణకి ప్రతి వ్యక్తికి కూడా నాకు జబ్బు లేదనేటటువంటి మాటనే లేదు. ప్రతి ఒక్కరిలో కూడా అనేక రకాల జబ్బులు వస్తా ఉన్నాయి. 72-75% మనిషి యొక్క శరీరానికి వచ్చేటటువంటి వ్యాధులు మానసిక చింతన వలన, మనసులో వ్యధ చింతన చేయడం, వ్యర్థ చింతన చేయడం వలన ఆ రోగాలు వస్తా ఉన్నాయి. ఈ రకరకాలైనటువంటి అల్పస్వల్పమైనటువంటి 72% రోగాల నుంచి మనము దూరం కావాలంటే ముందు మనసుకు శాంతిని మనము అనుభవం చేయించాలని చెప్తా ఉంది. ఈ మనసుకు శాంతిని అనుభవం చేయించడం కోసమే భారతదేశంలో ఎన్నో రకాల యజ్ఞ యాగాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ప్రాంగణంలో గాయత్రి యజ్ఞం అని చెప్పేసి, మహాసత్ర యజ్ఞం అని చెప్పేసి చేస్తా ఉన్నారు. ఎన్ని యజ్ఞాలు చేసినా కూడా స్థూలమైన రూపంలో యజ్ఞాలు చేస్తా ఉన్నాము. చెవులతో చూస్తా ఉన్నాము, నోటితో మాట్లాడుతూ ఉన్నాము, కళ్ళతో చూస్తున్నాము, చెవులతో వింటున్నాము. ఇవి మనసుకు అనుభవం చేయించవు, మనసులో పరివర్తన తీసుకురావు, శాంతి అనుభవం చేయించవు ఉంటుంది. అయితే మనసుకు కావలసినటువంటి నిజమైనటువంటి శాంతి మరి సుఖము దొరకాలంటే దానికి ముఖ్యమైనటువంటి యజ్ఞము ఒకటే ఒకటి. ఆ యజ్ఞము స్వయం పరంపిత పరమాత్ముడు ఈ సృష్టికి అవతరించి స్థాపించే యజ్ఞము, అదే జ్ఞాన యజ్ఞము. అన్ని దానముల కన్నా జ్ఞాన దానము మేము అంటారు. జ్ఞానం అనేది దానం చేస్తూ పోతే అది తరగనిది, డబ్బు ఖర్చు పెట్టే ఖర్చు అయిపోతుంది, ఖాళీ అయిపోతుంది. జ్ఞానం మనం ఎంతెంత దానం చేస్తూ పోతామో అంతంత మనలో వృద్ధి అవుతుంది. కాబట్టి ఒకరు తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచితే, ఆ 10 మంది ఇంకో 10 మందికి పెంచితే, ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మ ద్వారా దొరికేటటువంటి ఈ జ్ఞానాన్ని యథార్థంగా అర్థం చేసుకుని అనుభవం చేసుకుంటే మనసుకు కావలసినటువంటి యథార్థమైనటువంటి అసలైనటువంటి శాశ్వతమైనటువంటి సుఖము శాంతి దొరుకుతుంది. ఆ సుఖము శాంతి దొరకాలంటే ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో పరమాత్ముడు మనకు ఇచ్చేటటువంటి ఈ జ్ఞాన యజ్ఞంలో ప్రతి ఒక్కరూ కూడా అర్పణ కావాలా అనేది అక్కయ్య గారు ముఖ్యంగా తెలియజేస్తున్నారు.
ఆత్మ శాంతియ అనుభూతియన్న మాడబేకాదరే పరమ ఆత్మన జొతెగె సంబంధవన్న జోడిస్బేకు. ಈ ದೈಹಿಕವಾಗಿ ಸುಖದ ಅನುಭೂತಿಯನ್ನ ಮಾಡಲಿಕ್ಕೆ ಭೌತಿಕ ಜಗತ್ತಿನ ವಸ್ತು ವೈಭವ ಸೌಕರ್ಯಗಳು ವಿಜ್ಞಾನ ಭೌತಿಕವಾಗಿ ನಮಗೆ ಸುಖವನ್ನ ಕೊಡಬಹುದು. ಆದರೆ ಆತ್ಮಿಕ ಶಾಂತಿ ಅದು ಶಾಶ್ವತ ಶಾಂತಿ, ಆತ್ಮಿಕ ಸುಖ ಅದು ಶಾಶ್ವತ ಸುಖ. ಅದನ್ನ ಪಡಿಬೇಕಾದ್ರೆ ಪರಮ ಆತ್ಮನ ಸಂಬಂಧದಿಂದಲೇ ನಾವು ಪಡಿಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿದೆ. ಹಾಗಾದ್ರೆ ಮೆಡಿಟೇಷನ್ ಅಥವಾ ಯೋಗ ಅಂತಂದ್ರೆ ಕನೆಕ್ಷನ್ ಬಿಟ್ವೀನ್ ಸೋಲ್ ಅಂಡ್ ಸುಪ್ರೀಂ ಸೋಲ್. ಈಗ ನಾವು ಪರಮಾತ್ಮನ ಜೊತೆಗೆ ಸಂಬಂಧವನ್ನು ಜೋಡಿಸಬೇಕಾದ್ರೆ ನಾವು ಆತ್ಮ ಅಂದ್ರೆ ಏನು? ನಿಜವಾಗಿ ಇದು ಬಹಳ ಸರಳವಾದಂತ ಮಾತು, ಆದರೆ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನಾವು ಅನುಭವದಲ್ಲಿ ಕಂಡುಕೊಳ್ಬೇಕಾದದ್ದು. ಯಾವಾಗ ನಾವು ಆತ್ಮ ಅನ್ನುವಂತಹ ಒಂದು ಏಕಾಗ್ರತೆಯ ಸ್ಥಿತಿ ನಮಗೆ ಬಂದಾಗ ಅಲ್ಲೇ ನಿಜವಾದಂತಹ ಶಾಂತಿಯ ಅನುಭೂತಿ ಆಗ್ತದೆ. ಈಗ ನೋಡಿ, ಯಾರನ್ನಾದ್ರೂ ಪ್ರಶ್ನೆ ಹಾಕೋಣ, ತಾವು ಯಾರು ಅಂತಂದ ಕೂಡಲೇ ಏನುತ್ತರ ಕೊಡ್ತೀವಿ? ಏನುತ್ತರ ಕೊಡ್ತೀವಿ? ತಾವು ಯಾರು ಅಂತಂದ ಕೂಡಲೇ ಹೆಸರು ಹೇಳ್ತೀವಿ, ಪರಿಚಯ ಹೇಳ್ತೀವಿ, ಅಥವಾ ಇನ್ನು ಸ್ವಲ್ಪ ನೀವು ಯಾರು ಅಂತ ಕೇಳಿಬಿಟ್ರೆ ನಾವಿಲ್ಲೇ ಇದ್ದೀವಲ್ಲ ಅಂತ ಹೇಳ್ಕೊಂಡು ದೇಹವನ್ನ ತೊಡಿಸ್ತೀವಿ. ಆದರೆ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನಾನು ಮತ್ತೆ ನನ್ನದನ್ನುವಂತ ಎರಡು ಶಬ್ದವನ್ನ ಬಳಸ್ತೀವಿ. ಇದು ನನ್ನ ಕರ್ಚಿಫ್ ಅನ್ನುವಾಗ ನಾನೇ ಬೇರೆ, ಈ ಕರ್ಚಿಫೇ ಬೇರೆ. ಇದು ನನ್ನ ಪುಸ್ತಕ ಅನ್ನುವಾಗ ನಾನೇ ಬೇರೆ, ಈ ಪುಸ್ತಕನೇ ಬೇರೆ. ಇದು ನನ್ನ ಬಟ್ಟೆ ಅನ್ನುವಾಗ ನಾನೇ ಬೇರೆ, ಈ ಬಟ್ಟೆನೇ ಬೇರೆ. ಇದು ನನ್ನ ಮನೆ ಅಂತನ್ನುವಾಗ ನಾನೇ ಬೇರೆ, ಈ ಮನೆಯೇ ಬೇರೆ. ಅದೇ ರೀತಿ ಇದು ನನ್ನ ಶರೀರ ಅನ್ನುವಾಗ ನಾನೇ ಬೇರೆ, ಈ ಶರೀರವೇ ಬೇರೆ. ಹಾಗಾದ್ರೆ ನಾನು ಯಾರು? ನಾನು ಕಣ್ಣಿನ ಮೂಲಕ ನೋಡ್ತೀನಿ, ಕಣ್ಣಿನ ಮೂಲಕ ನೋಡುವ ನಾನು ಯಾರು? ನಾನು ಬಾಯಿಯ ಮೂಲಕ ಮಾತಾಡ್ತೀನಿ, ಬಾಯಿಯ ಮೂಲಕ ಮಾತನಾಡುವಂತ ನಾನು ಯಾರು? ಈ ಪಂಚ ಇಂದ್ರಿಯಗಳ ಮೂಲಕ ಕೆಲಸವನ್ನ ಮಾಡಿಸುವಂತಹ ಒಂದು ಚೇತನ ಶಕ್ತಿ ಏನಿದೆ ಅದನ್ನ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಭಾಷೆಯಲ್ಲಿ ಆತ್ಮ ಅಂತ ಹೇಳ್ಕೊಂಡು ಕರೆಯಲಾಗ್ತದೆ. ಈಗ ನಾವು ಇವರು ಹಿರಿಯರು ಬಂದ್ರು, ಗುರುಗಳು ಬಂದ್ರು, ಹಾ ನಮಸ್ಕಾರ ಅಂತೀವಿ ನಾವು, ಬನ್ನಿ ಕೂತ್ಕೊಳ್ಳಿ ನಮಸ್ಕಾರ. ನಾವು ಯಾರಿಗೆ ಅನ್ನೋದು? ಎಲ್ಲೋ ನಾನು ದಾರಿಯಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇರ್ತೀನಿ, ಅಲ್ಲೊಂದು ಹೆಣ ಇರ್ತದೆ, ಓ ನಮಸ್ಕಾರ ಬನ್ನಿ ಮನೆ ಕಡೆಗೆ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಅಂತ ಮಾತಾಡ್ತೀರಾ? ಮಾತಾಡ್ತೀರಾ? ನಾವು ಮಾತಾಡಂಗಿಲ್ಲ. ಯಾಕೆಂದ್ರೆ ಅಲ್ಲಿ ಆತ್ಮ ಇಲ್ಲ. ಇವರಿಗೆ ನಾವು ಬನ್ನಿ ನಮಸ್ಕಾರ ಅಂತ ಇಷ್ಟು ಪ್ರೀತಿಯಿಂದ ನಾವು ಗೌರವಿಸ್ತೀವಿ ಅಂತಂದ್ರೆ ನಾವು ಮಾತಾಡಿದ್ದು ಯಾರ ಜೊತೆಗೆ? ನಾನು ಗೌರವ ಕೊಟ್ಟದ್ದು ಯಾರಿಗೆ? ಆ ಒಳಗಡೆ ಇರುವಂತಹ ಚೇತನ ಶಕ್ತಿ, ಅದೇ ಆತ್ಮ ಜ್ಯೋತಿ. ಹಣೆಯ ನಡುವೆ ಆತ್ಮ ಜ್ಯೋತಿರ್ಬಿಂದುವಾಗಿ ಕುಳಿತು ಇಡೀ ದೇಹವನ್ನ, ಸೋಲ್ ದಿ ಬಾಡಿ ಆಪರೇಟರ್, ಇಡೀ ಶರೀರವನ್ನ ನಿಯಂತ್ರಣ ಮಾಡುವಂತ ಚೇತನ ಶಕ್ತಿ ಆತ್ಮ. ಅತಿ ಸೂಕ್ಷ್ಮವಾಗಿರುವಂತಹ ಶುಚಿ, ಅದು ಪ್ರಕಾಶ, ಅದು ಬಿಂದು, ಅದು ಚೈತನ್ಯ ಶಕ್ತಿ, ದೇಹದಿಂದ ಭಿನ್ನವಾದಂತಹ ಶಕ್ತಿ. ಆತ್ಮದಲ್ಲೇ ಮನಸ್ಸು, ಬುದ್ಧಿ ಮತ್ತು ಸಂಸ್ಕಾರ, ಮೈಂಡ್, ಇಂಟೆಲೆಕ್ಟ್ ಅಂಡ್ ರಿಸಾಲ್ವ್ಸ್, ಇದು ಮೂರು ಇರುವಂತದ್ದು ಆತ್ಮದಲ್ಲಿ. ಈಗ ಆತ್ಮ ಹೊರಟು ಹೋದರೆ ಹೆಣದಲ್ಲಿ ಥಿಂಕಿಂಗ್ ಪವರ್ ಇದೆಯಾ? ಹೆಣದಲ್ಲಿ ಜಜ್ಮೆಂಟ್ ಪವರ್ ಇದೆಯಾ? ಇಲ್ಲ. ಅಂದ್ರೆ ಈ ಯೋಚನೆ ಮಾಡುವಂತ ಶಕ್ತಿ, ನಿರ್ಣಯ ಮಾಡುವಂತ ಶಕ್ತಿ, ಎಲ್ಲ ಸಂಸ್ಕಾರ ಶಕ್ತಿ ಹೊಂದಿರುವಂತಹ ಚೇತನವೇ ಆತ್ಮ ಅಂತ ಹೇಳ್ಕೊಂಡು ಕರೆಯಲಾಗ್ತದೆ.
ಇಪ್ಪುಡು ಮಾಮೂಲುಗಾ చెప్తా ఉంటారు ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని. మన యొక్క ముఖాన్ని చూస్తే మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయనేది కనిపిస్తుంది. మీ ఫీలింగ్స్ మీ ముఖం ద్వారా తెలియజేస్తారంటారు. మనసు యొక్క ఆలోచనలను బట్టి మన యొక్క స్థితి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అంటున్నారు. మనసుకు వచ్చేటటువంటి ఆలోచనలు, మనసు ఆలోచన చేస్తుంది కాబట్టి మనసులో వచ్చేటటువంటి ఆలోచనలను బట్టి మన యొక్క భావాలు ముఖం ద్వారా వ్యక్తమవుతాయని చెప్పేసి చెప్తారు. ఈ మనసుకు కావలసినటువంటి శాంతి ఎలా దొరుకుతుంది అనే దానికోసము మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో నేను, నాది, ఈ రెండు ఎప్పుడు మనం తెలుసుకుంటామో అప్పుడు మనకు కావలసినటువంటి ఆ శాంతిని పరమాత్మ ద్వారా అనుభవం చేసి ఇతరులకు కూడా అనుభవం చేయించవచ్చు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ నేను అనేది ఏమిటి, నాది అనేది ఏమిటి? ఇప్పుడు ఒక ఇల్లుంది, ఒక కారు ఉంది, తర్వాత వచ్చేసి ఒక స్కూల్ ఉంది. ఎవరైనా అడిగితే కారు ఎవరిదంటే నాది అంటాం, ఆ ఇల్లు ఎవరిదంటే నాది అంటాం, ఆ స్కూల్ ఎవరిదంటే మాది అంటాం. అయితే నీవెవరు అంటే ఈ శరీరాన్ని చూపిస్తాం, నీవెవరంటే ఈ శరీరం యొక్క బయోడేటా చెప్తాం. అసలుకు నేను శరీరమా అనేది ఇక్కడ ఒక సమస్య. ఆ దానికి సమాధానాన్ని ప్రతి ఒక్కరూ మర్చిపోయినారు. నేను నాని ఈ రెండు కలిస్తేనే మానవాత్మ జీవాత్మ అవుతుంది. ఇందులో నేను అంటే ఆత్మ జ్యోతి స్వరూప, బిందు స్వరూప, ప్రకాశ స్వరూప, అది కంటికి కనపడదు. మీకందరికీ తెలుసు, ఎవరైనా వ్యక్తి చనిపోతే చనిపోయాడని చెప్తాము. చనిపోవడం అంటే ఏమిటి? ప్రాణం పోయింది అని చెప్పేసి చెప్తారు. ఆ ప్రాణం పోతున్న సమయంలో ఆ ప్రాణాన్ని ఎవరు కూడా కంటితో చూడలేరు. అలాంటి సూక్ష్మమైనటువంటి వస్తువు ఆత్మ నేను. నేను అనేటటువంటి ఆత్మ ఈ శరీరం అనేటటువంటి రథములో నివసిస్తున్నాను. కాబట్టి శరీరము నాది, నేను ఆత్మ. ఈ రెండు అర్థం చేసుకున్నప్పుడు మనము కావాలనుకున్నటువంటి శాంతిని పరమాత్మ ద్వారా అనుభవం చేయలేదు. ఆత్మ అనేది వినాశి వస్తువు కాదు, ఆత్మ అవినాశి. ఆత్మ జననమరణ చక్రంలోనే వస్తుంది, కానీ శరీరము వినాశనమవుతుంది, జడమవుతుంది. ఆత్మ అనేటటువంటిది శరీరంలో ఎన్ని రోజులుందో అన్ని రోజులు ఈ శరీరం యొక్క కర్మేంద్రియాలు పనిచేసుకుంటాయి. ఉదాహరణకి మనము ఎవరైనా పెద్ద వ్యక్తులు మన ఎదుటి వస్తే వాళ్ళకి నమస్కారం చెప్తాం. నమస్కారం చేసేటప్పుడు కూడా యథార్థమైన నమస్కారం ఎలా చేస్తారంటే చేతులు జోడించి ఇలా చెప్తారు, నమస్కారం అంటే నేను ఆత్మ ఎదుటి ఆత్మకు నమస్కారం చేస్తా ఉన్నాను అనేది దాని యొక్క అర్థము. తిలకం దిద్దుకుంటాం మనం ఈ శరీరంలో, తిలకాన్ని అన్ని భాగాలలో తిలకం దిద్దుకోము. ఈ రెండు కనుబొమ్మల మధ్య బొరుకుడి స్థానంలోనే తిలకం దిద్దుకుంటాము. ఎందుకంటే నేను ఈ దేహానికి యజమానిని, ఈ దేహాన్ని నడిపించేటటువంటి చైతన్య తారకుని, ఈ దేహంలో ప్రకృతి అనేటటువంటి స్థానంలో నివసిస్తున్నాను. నేను ఎప్పుడు వెళ్ళిపోతానో ఇది నాది కాదు, ఇది శవం అయిపోతుంది. నాది కానప్పుడు నా వాళ్ళు కూడా దూరం అయిపోతారు, కాబట్టి ఈ శరీరాన్ని దహనం చేసేస్తారు. కాబట్టి నేను అనేటటువంటి అసలు విషయాన్ని మర్చిపోయి నాది అనేటటువంటి వస్తువును మనం పట్టుకుంటాం. కాబట్టి దేహము నేను అనుకుంటున్నాను, కాబట్టి దేహానికి సంబంధించినటువంటి విషయాలని మనం అనుభవం చేస్తాము. ఆత్మిక విషయాలే వేరు, దేహానికి సంబంధించిన విషయాలే వేరు. ఆత్మిక గుణాలను మనం తెలుసుకోవాలంటే ఆ విషయాలు స్వయం పరమాత్ముడు ఈ దేహానికి ప్రాణం పోసినటువంటి ఆ ప్రాణదాత తెలియచేయాలి. ఆ పరమాత్ముడు ఆత్మకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ఆత్మలో పరివర్తన తీసుకురావడానికి, జన్మజన్మల నుంచి మనం చేసినటువంటి ఈ పాపాలను దూరం చేసుకోవడానికి, రాజయోగాన్ని నేర్పించడానికి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ప్రతిరోజు కూడా ఈ శిక్షణ ఇస్తా ఉన్నారని అక్కయ్య
తెలియజేస్తున్నారు. ఆత్మద గుణ, ఒరిజినల్ క్వాలిటీస్ ఆఫ్ సోల్, పీస్, హ్యాపీనెస్, ప్యూరిటీ, ಇವೆಲ್ಲ ಆತ್ಮದ ನಿಜವಾದ ಗುಣ. ಆತ್ಮ ಶಾಂತಮಯ ಜ್ಯೋತಿ, ಆತ್ಮ ಪವಿತ್ರ ಜ್ಯೋತಿ, ಆತ್ಮ ಆನಂದಮಯ ಜ್ಯೋತಿ, ಆತ್ಮ ಶಕ್ತಿ ಸ್ವರೂಪ, ಆತ್ಮ ದಯಾ ಸ್ವರೂಪ, ಕರುಣಾ ಸ್ವರೂಪ, ಆತ್ಮ ತೃಪ್ತ ಸ್ವರೂಪ. ಆತ್ಮದ ನಿಜವಾದಂತ ಗುಣನೇ ಶಾಂತಿ. ಆಕ್ಚುಲಿ ನಮ್ಮ ನಿಜ ಸ್ವರೂಪವನ್ನ ಅರಿತು ಆತ್ಮ ತನ್ನ ನಿಜ ಧರ್ಮದಲ್ಲಿ ಸ್ಥಿತರಾದಾಗ ನ್ಯಾಚುರಲ್ ಆಗಿ ನಾವು ಶಾಂತಿಯ ಅನುಭೂತಿಯನ್ನ ಮಾಡ್ತೀವಿ. ಎರಡನೇದಾಗಿ, ನಾವೆಲ್ಲರೂ ಜ್ಯೋತಿ 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 ಆತ್ಮಗಳು. ಇಲ್ಲೇನು ನಾವಿದ್ದೀವೋ ಎಲ್ಲರ ಆತ್ಮ ಜ್ಯೋತಿಗಳು. ಆ ಜ್ಯೋತಿಗೆ ಜಾತಿ ಭೇದ ಇಲ್ಲ. ಇದು ಹಿಂದೆ ಜ್ಯೋತಿ, ಇದು ಮಹಮ್ಮದಿಯರ ಜ್ಯೋತಿ, ಇದು ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಜ್ಯೋತಿ ಅಂತ ಡಿವೈಡ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗುದಿಲ್ಲ. ನಾವೆಲ್ಲರೂ ಆತ್ಮ ಜ್ಯೋತಿಗಳು. ಎಲ್ಲ ಜ್ಯೋತಿಗಳಿಗೆ ತಂದೆ ಯಾರು? ಅವನು ಪರಮ ಜ್ಯೋತಿ. ನಾವೆಲ್ಲ ಆತ್ಮಗಳು, ಸೋಲ್ಸ್, ವಿ ಆರ್ ಆಲ್ ಸೋಲ್ಸ್. ಎಲ್ಲ ಸೋಲ್ಸ್ ಗಳಿಗೆ ತಂದೆ ಯಾರು? ಸುಪ್ರೀಂ ಸೋಲ್, ಅವನು ಪರಮ ಆತ್ಮ. ಪರಮ ಆತ್ಮ ಪರಂಜ್ಯೋತಿ ಸ್ವರೂಪ. ನಾವು ಹೇಗೆ ಆತ್ಮಜ್ಯೋತಿ ಸ್ವರೂಪನು, ಪರಮ ಆತ್ಮನು ಸಹ ಅವರು ಜ್ಯೋತಿ ಸ್ವರೂಪ. ಪರಂಜ್ಯೋತಿ ಸ್ವರೂಪ ಪರಮಾತ್ಮನನ್ನ ಪೂಜೆ ಮಾಡಲಿಕ್ಕೋಸ್ಕರ ಭಾರತದಲ್ಲಿ ಎಲ್ಲ ಪ್ರಸಿದ್ಧ ಪುರಾತನ ದೇವಾಲಯಗಳಲ್ಲಿ ಒಳ್ಳೆ ಲಿಂಗುವಿನ ಆಕಾರವನ್ನ ಮಾಡಿ ಶಿವಲಿಂಗ, ಜ್ಯೋತಿರ್ಲಿಂಗ ಅಂತ ಮಾನ್ಯತೆ ಕೊಡ್ತಾ ಬಂದರು. ಕಾಶಿಯಲ್ಲಿ ವಿಶ್ವನಾಥ ದೇವಾಲಯ, ಹಿಮಾಲಯದಲ್ಲಿ ಅಮರನಾಥ, ನೇಪಾಳದಲ್ಲಿ ಪಶುಪತಿನಾಥ, ರಾಮೇಶ್ವರ, ಗೋಪೇಶ್ವರ, ಸೌರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಸೋಮನಾಥ, ಎಲ್ಲ ಪ್ರಸಿದ್ಧ ದೇವಾಲಯಗಳು ಜ್ಯೋತಿರ್ಲಿಂಗ ಇದೆ. ಯಾಕೆಂದ್ರೆ ಪರಮಾತ್ಮನಿಗೆ ದೇಹ ಇಲ್ಲ, ಪರಮಾತ್ಮ ಅವರಿಗೆ ಶರೀರ ಇಲ್ಲ, ಪರಮಾತ್ಮನ ಕಣ್ಣಿನ ನೋಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಅಂತ ಪರಂಜ್ಯೋತಿಯನ್ನ ಜ್ಯೋತಿರ್ಲಿಂಗ ರೂಪದಲ್ಲಿ ಜಸ್ಟ್ ಕುರುಹು ಸಿಂಬಲ್. ಜ್ಯೋತಿರ್ಲಿಂಗ ಅಂದ್ರೆ ಸಿಂಬಲ್ ಪರಮಾತ್ಮಂದು. ಕಲ್ಲೇ ದೇವರಲ್ಲ, ಪೂಜೆ ಮಾಡ್ಲಿಕ್ಕೋಸ್ಕರ ಆಕೃತಿಯನ್ನ ಕೊಟ್ಟು ನಾವು ಮಾನ್ಯತೆ ಕೊಡ್ತಾ ಬಂದಿದ್ದೀವಿ. ಅಂತ ಪರಂಜ್ಯೋತಿ ಸ್ವರೂಪ ಪರಮಾತ್ಮನನ್ನ ಭಾರತೀಯರು ಜ್ಯೋತಿರ್ಲಿಂಗದ ಆಕಾರವನ್ನ ಕೊಟ್ರೆ, ಕ್ರೈಸ್ತ ಧರ್ಮದಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ ಗಾಡ್ ಈಸ್ ಲೈಟ್, ಐ ಎಮ್ ಎ ಸನ್ ಆಫ್ ಗಾಡ್, ಪರಮಾತ್ಮ ಬೆಳಕಾಗಿದ್ದಾನೆ. ಅದೇ ರೀತಿ ನಾವು ಸಿಖ್ ಧರ್ಮದಲ್ಲಿ ನೋಡ್ಬೋದು, ಪರಮಾತ್ಮ ಒಬ್ಬನೇ, ಅವನು ಓಂಕಾರ, ಅವನು ನಿರಾಕಾರ. ನಾನೇ ಪರಮಾತ್ಮ ಅಂತ ಗುರುನಾನಕರವರು ಹೇಳಿಲ್ಲ. ಏಕ ಓಂಕಾರ ನಿರಾಕಾರ ಸತ್ಯನಾಮ್ ಕರ್ತಾಪುರಂ ಅರ್ಜುನಿ ನಿರ್ಭಯ್ ನಿರ್ವಯ್ ಸ್ವಯಾಭಂಗ್ ಅದ್ ಸಚ್ ಜುಗ ಸಚ್ ನಾನಕ್ ಹುಸ್ತಿ ಸಚ್ ಹೇ ಅಂತ ಹೇಳ್ಕೊಂಡು ಗುರುನಾನಕರು ಆ ಮಾತನ್ನ ಹೇಳ್ತಾರೆ. ಪರಮಾತ್ಮ ಒಬ್ಬನೇ, ಅವನು ಓಂಕಾರ, ಅವನು ನಿರಾಕಾರ. ಅದೇ ರೀತಿ ಮಹಮತಿರು ಅನ್ನೋ ಮಾತನ್ನ ಹೇಳ್ತಾರೆ. ಅಂತ ಪರಂಜ್ಯೋತಿ ಸ್ವರೂಪ ಪರಮಾತ್ಮನಿಗೆ ಅಲ್ಲ ಏಕ ನೂರ್ ಹೇ, ನೂರ್ ಅಂದ್ರೆ ಬೆಳಕು ಅಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಅರೇಬಿಯನ್ ಭಾಷೆಯಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ. ಪರ್ಷಿಯನ್ ಭಾಷೆಯಲ್ಲಿ ಕುದ ಅಂತ ಕರೀತಾರೆ. ಅಲ್ಲ ಕುದ ಏಕ ನೂರ್ ಹೇ, ಅಲ್ಲಾಹೋ ಅಪ್ಪರ್, ಅಲ್ಲನೇ ಗ್ರೇಟ್, ಅವನೇ ದೊಡ್ಡವನು. ಈ ರೀತಿ ನಾವು ವಿಚಾರ ಮಾಡಿದರೆ ಪರಂಜ್ಯೋತಿ ಸ್ವರೂಪ ಪರಮಾತ್ಮನಿಗೆ ನಾವು ಅಲ್ಲ ಅನ್ಬೋದು, ಕುದ ಅನ್ಬೋದು, ಗಾಡ್ ಅನ್ಬೋದು, ಓಂಕಾರ ಅನ್ಬೋದು, ಪರಬ್ರಹ್ಮ ಅನ್ಬೋದು, ಪರಮಾತ್ಮ ಮಾತ್ರ ಒಬ್ಬನೇ. ಬೇರೆ ಬೇರೆ ಶಬ್ದಗಳಲ್ಲಿ ಬೇರೆ ಬೇರೆ ಅಕ್ಷರದಲ್ಲಿ ನಾವು ಹೇಳ್ತಾ ಬಂದೆವು. ಆದ್ರಿಂದ ಎಲ್ಲ ಧರ್ಮದ ವಿಶ್ವದಾದ್ಯಂತ ಇರುವ ಎಲ್ಲಾ ಮನುಷ್ಯಾತ್ಮರಿಗೆ ತಂದೆ ಪರಂಜ್ಯೋತಿ ಸ್ವರೂಪ ಪರಮಾತ್ಮ. ಈಗ ಯೋಗ ಅಂತಂದ್ರೆ ಆತ್ಮನಾಗಿ ಆ ಪರಮಾತ್ಮನ ಜೊತೆಗೆ ಸಂಬಂಧವನ್ನ ಜೋಡಿಸುವಂತದ್ದು ಯೋಗ.
ಆತ್ಮ ಧರ್ಮಾಲೇ ಬೇರೆ, ಆತ್ಮ ಗುಣಾಲೇ ಬೇರೆ, ದೇಹಾಲೇ ಬೇರೆ. ಆತ್ಮಕ್ಕೂ ತಂದೆ ಪರಮಾತ್ಮಡು, ಈ ದೇಹಾನಿಕೆ ಜನ್ಮನಿಸಿದ ತಂದೆ ದೇಹದಾರಿ ಅಂತಾರು. ಆತ್ಮ ಯೊಕ್ಕ ಸ್ವಧರ್ಮಾಲನ್ನು ಕೊನೆಗೆ ತೀರ್ಕೊಂಡೇ ಆತ್ಮ ಜ್ಞಾನ ಸ್ವರೂಪ, ಶಾಂತಿ ಸ್ವರೂಪ, ಪ್ರೇಮ ಸ್ವರೂಪಮು, ಆನಂದ ಸ್ವರೂಪಮು, ಸುಖ ಸ್ವರೂಪಮು, ದಯಾ ಸ್ವರೂಪಮು, ಕರುಣಾ ಸ್ವರೂಪಮು, ಶಕ್ತಿ ಸ್ವರೂಪಮು, ಕೃಪಾ ಸ್ವರೂಪಮು. ಈ ವಿಧಂಗಾ ತೀರ್ಚುಕುಂಟೇ ಪರಮಾತ್ಮ ದಗ್ಗರ ಏ ಶ್ರೇಷ್ಠಮೈನ ಗುಣಾಲೈತೆ ಉನ್ನಾಯೋ ಆ ಪರಮಾತ್ಮ ಯೊಕ್ಕ ಸಂತಾನಮೈನಟುವಂಟಿ ಆತ್ಮಿಕ ಬಿಡ್ಡಲಂದರಿಕೆ ಕೂಡಾ ಪರಮಾತ್ಮ ಆಸ್ತಿ ಬಿಡ್ಡಲ ಆಸ್ತಿ ಅವುತ್ತಿ. ಕಾಬಟ್ಟಿ ಪರಮಾತ್ಮ ದಗ್ಗರ ಉನ್ನಟುವಂಟಿ ಶ್ರೇಷ್ಠಮೈನಟುವಂಟಿ ಈ ಗುಣಾಲೇ ಬಿಡ್ಡಲಾದಟುವಂಟಿ ಆತ್ಮಿಕ ಸ್ವಗುಣಾಲನ್ನು ಇಪ್ಪಿಸಿ ತಿಳಿಯಜೇಸ್ತున್నారు. ದೇಹಂ యొక్క గుణాలు వేరే కాబట్టి మనం దేహం అని అనుకుంటూ పోతే దేహం అనేటటువంటి భావనలో ఉంటే దేహ గుణాలతో మనము దుఃఖం అశాంతిని అనుభవం చేయాల్సి వస్తుంది. ఈ విధంగా మనము ఆత్మ స్వధర్మాలను తెలుసుకోవాలా. ఆత్మ యొక్క స్వధర్మాన్ని తెలుసుకున్న తర్వాత నిన్ను నీవు ఆత్మాన్ని తెలుసుకుని నీలాగే నీకు జన్మనిచ్చిన పరమాత్ముడు కూడా కంటికి కనబడనటువంటి నిరాకార జ్యోతిర్బింది స్వరూపుడు అని చెప్పేసి తెలుసుకోవాలా. పరం ఆత్మ అంటే శ్రేష్టమైనటువంటి ఆత్మ. ఆత్మలందరికీ జన్మనిచ్చిన వాడు పరమాత్ముడు ఒక్కడే. అందుకే గాడ్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ లైఫ్, గాడ్ ఈజ్ మైట్ అని చెప్తుంటారు. భగవంతుడు అంటారు కానీ భగవంతుడు అని చెప్పిచ్చు. గాడ్ ఈజ్ వన్. ఏ కులం వాళ్ళని తీసుకున్నా, ఏ ధర్మం వాళ్ళని తీసుకున్నా భగవంతుడు ఒక్కడే అంటారు. భగవంతుడు ఒక్కడే అంటారు, మళ్ళీ అనేక రూపాలలో భగవంతుని పూజలు చేస్తా ఉన్నాము. ఉదాహరణకి ద్వాపర నుండి ఎంతో మంచి ధర్మస్థాపకులు వచ్చి అశాంతితో అలమటిస్తున్నటువంటి ప్రజలకు పరమాత్ముని యొక్క సందేశాన్నిచ్చి జీవితంలో పరివర్తన తేవడానికి వాళ్ల వాళ్ల కర్మాలను స్థాపించి పరమాత్ముని సందేశకులుగా మేమొచ్చి మీరు ఈ విధంగా జీవిస్తే శాంతి సుఖమైన జీవితాన్ని అనుభవం చేస్తారు అని చెప్పి చెప్తారు. పరమాత్ముడు ఏ రూపంలో ఉంటాడంటే జ్యోతి రూపంలో ఉంటాడనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఉదాహరణకి క్రిస్టియన్ మతము స్థాపించినటువంటి జీసస్ క్రైస్ట్ తీసుకుంటే ఆయన ఏం చెప్తారంటే గాడ్ ఈజ్ లైఫ్. పరమాత్ముడంటే వెలుగునిచ్చేవాడు, ప్రకాశాన్ని ఇచ్చేవాడు, జ్ఞానం ఇచ్చేటటువంటి వాడికి పరమాత్ముడు అంటారు, దేహదారికి పరమాత్ముడు కాదు అని చెప్తాడు. అదేవిధంగా ఇస్లాం మతాన్ని తీసుకుంటే ఆ ఇస్లాం మత స్థాపకులు కూడా ఏం చెప్పారంటే అల్లాహ్ ఏక్ నూర్ హై అని చెప్తారు. ప్రకాశమే వెలుగే పరమాత్ముడు, దేహదారి పరమాత్ముడు కాదని వాళ్ళు కూడా చెప్తారు. సిక్కు ధర్మాన్ని స్థాపించినటువంటి గురునానకుని కూడా తీసుకోండి, ఆయన కూడా చెప్పేది ఏంటంటే పరమాత్మునికి ఓంకార స్వరూపుడు, పరమాత్ముడు జ్యోతి స్వరూపుడు అని చెప్తారు. ఈ విధంగా హిందువుల్లో ఎన్నో రకాల మతాల వాళ్ళు ఉన్నారు. హిందువులందరూ కూడా పరమాత్ముని జ్యోతి రూపంలో పూజిస్తారు. జ్యోతికి ఇక్కడ శివలింగాన్ని తయారు చేసి పూజిస్తారు. జ్యోతి లింగం అంటే జ్యోతి ఆకారాన్ని తయారు చేసి పరమాత్ముని పూజించేదే జ్యోతిర్లింగము. భారతదేశంలో తీసుకుంటే అన్ని వైపులా వెతికితే ముఖ్యమైనటువంటి లింగాలు 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల రూపమే పరమాత్ముడు, జ్యోతి స్వరూపుడు. నిజానికి ఆ రాతి విగ్రహంతో చేసినటువంటి ఆ శివలింగం పరమాత్ముడు కాదు, జ్యోతి ఆకారం కళ్లతో చూసి పరమాత్ముని స్మరించి పరమాత్ముని పూజించడాని కోసమే ఆ రూపాన్ని లింగాకారంలో తయారు చేయడం జరిగింది. కాబట్టి విశ్వంలోని ఏ కులం వాళ్ళైనా, ఏ ధర్మాల వాళ్ళని తీసుకున్నా కూడా సర్వ ఆత్మలకు పరమాత్ముడు ఒక్కడేనని అందరూ చెప్పారు అని మీరు నమ్ముతా ఉన్నారు. అదే విషయాన్ని స్వయం పరమాత్ముడు సృష్టికి అవతరించి నేను సర్వ మానవాత్మలకు తండ్రిని పరమాత్ముని ఒక్కడే, నాకు మీలాగా జనన మరణ చక్రంలో వచ్చే అవసరం ఉండదు. మీరు ఆత్మ ఈ దేహమైనటువంటి శరీరాన్ని ధరిస్తారు, కొన్ని రోజులు ఈ దేహం ఒక అంతరమున పాత్ర చేస్తారు. ఈ దేహంతో రుణం తీరిన తర్వాత, దీని యొక్క బంధనాలు తెగిపోయిన తర్వాత ఈ శరీరం అనే వస్త్రాన్ని వదిలి ఆత్మ మళ్లీ లెక్కాచారము రుణాలు కన్నా ఎక్కడుంటుందో ఆ ఇంట్లో మళ్లీ ఇంకొక తల్లి గర్భం నుంచి మళ్లీ జన్మలు తీసుకుంటుంది. పునర్జన్మలలో ఆత్మ వస్తుంటుంది. ఆత్మ అవినాశి ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. పరమాత్ముడు మనలాగా సొంతదైనటువంటి శరీరాన్ని తల్లి గర్భంలో ప్రవేశించి తీసుకోరు. అందుకే పరమాత్మనికి శ్రేష్ఠ ఆత్మ అంటారు. ఆయన జనమరణ చక్రములో రాడు. ఆయన అభోక్త, అజన్మ, అకాయ, అయోనిజ, తర్వాత వచ్చేసి అవ్యక్త. ఆయన ఎలాంటి హింసలు చేయడు, అహింసకుడు అని చెప్తారు. పరమాత్ముడు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఆయన జ్ఞాన సాగరుడైన తర్వాత మనం ఒక పని చేయాలంటే ఆలోచిస్తాము. ముందు కనుక పరమాత్ముడు మనలాగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఆత్మలందరికంటే కొన్ని విశేషమైనటువంటి గుణాలు మన తండ్రి ఆత్మిక రూపంలో ఉన్నటువంటి ఆ జ్యోతికి ఉన్నాయి. కాబట్టి అతనికి ఆత్మ అని చెప్పకుండా పరమాత్మ అని చెప్తారు. ఆ పరమాత్ముని మనం ఆత్మ అని తెలుసుకుని పరమాత్మని యథార్థంగా అర్థం చేసుకుని పరమాత్మని స్మృతి చేసేదే రాజయోగము అంటారు. ఆత్మ పరమాత్మ జతలో మనసుతో మాట్లాడేటటువంటి ఈ ఆత్మిక వార్తాపనే ఇక్కడ రాజయోగమని అక్కయ్య గారు పరమాత్ముడు నేర్పించేటటువంటి ఈ రాజయోగాన్ని గురించి తెలియజేస్తున్నారు.
ಈಗ ಕೊನೆಯದಾಗಿ ನಾವು ಆತ್ಮ ಮತ್ತು ಪರಮಾತ್ಮರ ಅರಿವಾದ ಮೇಲೆ ಮನಸ್ಸಿನ ಸಂಕಲ್ಪದಲ್ಲಿ ನಾವು ಪರಮಾತ್ಮನ ಜೊತೆಗೆ ಸಂಬಂಧವನ್ನು ಹೆಂಗೆ ಜೋಡಿಸಬೇಕು? ಈಗ ನೋಡಿ, ದೇಹದ ನೆನಪಿದ್ದಾಗ ದೇಹದ ಸಂಬಂಧ, ದೇಹದ ಮನೆ, ದೇಹದ ಪದಾರ್ಥಗಳು, ಈ ದೇಹದ ಜಗತ್ತಿನಲ್ಲೇ ನಮ್ಮ ಬುದ್ಧಿ ಓಡಾಡ್ತಾ ಇರ್ತದೆ. ಮನಸ್ಸನ್ನು ಪರಮಾತ್ಮನ ಜೊತೆಗೆ ಜೋಡಿಸಬೇಕಾದ್ರೆ ಇವೆಲ್ಲದರಿಂದ ಸಂಕಲ್ಪ ಹರಿಹಂಚಾಗಿ ಹೋದದ್ದನ್ನ ವಿತ್ಡ್ರಾ ಮಾಡಿಕೊಂಡು ನಾನು ಆತ್ಮ, ನಾನು ಜ್ಯೋತಿ ಸ್ವರೂಪ, ನಾನು ಪ್ರಕಾಶಮಯ ಜ್ಯೋತಿ, ಈ ರೀತಿ ಆತ್ಮಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಾವು ಸ್ಥಿತರಾಗಿ ಪರಮ ಆತ್ಮ, ಪರಂಜ್ಯೋತಿ ಸ್ವರೂಪ, ಪರಮಧಾಮ ನಿವಾಸಿಯಾಗಿರುವಂತಹ ತಂದೆಯ ಸಮೀಪದಲ್ಲಿ ನಮ್ಮ ಮನಸ್ಸನ್ನ ಇಡಬೇಕು. ಎಷ್ಟು ಹೊತ್ತು ನಾವು ಪರಮಾತ್ಮನ ಸಂಘದಲ್ಲಿ ಇರ್ತೀವಿ, ಎಷ್ಟು ಹೊತ್ತು ನಾವು ಪರಮಾತ್ಮನ ನೆನಪನ್ನ ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ, ಗುಣಗಾಯನ ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ, ಅವರ ಸಂಬಂಧದಲ್ಲೇ ಇರ್ತೀವಿ, ಆವಾಗ ಪರಮಾತ್ಮನ ಗುಣ, ಪರಮಾತ್ಮನ ಶಕ್ತಿ ಆತ್ಮ ಜ್ಯೋತಿಗೆ ಬರ್ತದೆ. ಈಗ ಉರಿಯುವಂತ ಒಂದು ಬೆಂಕಿ ಇದೆ, ಆ ಬೆಂಕಿಗೆ ಒಂದು ಕಬ್ಬಿಣದ ರಾಡ್ ತಗೊಂಡು ಹಿಂಗೆ ನಾವು ಸಾಗಿಸ್ತಾ ಇದ್ರೆ ಅದಕ್ಕೇನು ಪ್ರಭಾವ ಬೀರುವುದಿಲ್ಲ. 5 ನಿಮಿಷ 10 ನಿಮಿಷ 15 ನಿಮಿಷ ಈ ಕಬ್ಬಿಣದ ರಾಡನ್ನು ಬೆಂಕಲ್ಲಿ ಇಟ್ಟುಬಿಟ್ರೆ ಹೇಗೆ ರಾಡಿಗೆ ಬೆಂಕಿನ ಬಣ್ಣ ಬಂದ್ಬಿಡ್ತದೆ? ಅದೇ ರೀತಿ ನಾವೇನ್ ಮಾಡ್ಬಿಡ್ತೀವಿ, ಆ ಕಡೆ ಈ ಕಡೆ ಹೋದಾಗ ದೇವರೇ ಭಗವಂತ ಕಾಪಾಡಪ್ಪ ಅಂತೀವಿ. ಎಲ್ಲೋ ಒಂದು ಗುಡಿ ಕಾಂತು 1 ನಿಮಿಷ ಕೈ ಮುಗಿತೀವಿ, ಮುಗಿತೀವಿ. ಎಲ್ಲೋ ಒಂದು ಮನೆಯಲ್ಲಿ ಪೂಜೆ ಟೈಮ್ ಆಯ್ತು, 1 ನಿಮಿಷ ಕೈ ಮುಗಿತೀವಿ, ಮತ್ತೆ ಮುಗಿತು. ಈ ರೀತಿ ಪರಮಾತ್ಮನ ನೆನಪಾಡುವಂತ ವಿಧಿಯೇ ಅಲ್ಲ. 5 ನಿಮಿಷ 10 ನಿಮಿಷ 15 ನಿಮಿಷ ನಮ್ಮ ಮನಸ್ಸು ಪರಮಾತ್ಮ ಪರಂಜ್ಯೋತಿ ಸ್ವರೂಪ ಅನ್ನುವಂತಹ ಆ ರೂಪವನ್ನ, ಗುಣವನ್ನ ಯಥಾರ್ಥವಾಗಿ ಅರಿತು ತಿಳಿದು ನಾವು ಸಂಬಂಧವನ್ನ ಜೋಡಿಸಿದಾಗ ಆತ್ಮಕ್ಕೆ ಪರಮಾತ್ಮನ ಸಂಸ್ಕಾರ, ಪರಮಾತ್ಮನ ಪ್ರಭಾವ ಬರ್ತದೆ. ಅದೇ ರಾಜಯೋಗ. ಈಗ ಒಂದು 5 ನಿಮಿಷ ತಮಗೆ ಕೆಲವು ವಾಕ್ಯಗಳನ್ನ ಹೇಳ್ತೀವಿ, ತಾವೆಲ್ಲ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಅದನ್ನೇ ಪುನರಾವರ್ತನೆ ಮಾಡ್ತಾ ಕೂತ್ಕೋಬೇಕು. ಯೋಗ ಅಂತಂದ್ರೇನೆ ಟ್ರಾನ್ಸ್ಫಾರ್ಮೇಶನ್ ಆಫ್ ಥಾಟ್ಸ್, ಆಲೋಚನೆಗಳ ಪರಿವರ್ತನೆ. ಇಡೀ ದಿನ ದೇಹ ಜಗತ್ತಿನಲ್ಲಿ ಅಡ್ಡಾಡುವಂತ ಮನಸ್ಸನ್ನ ಆತ್ಮಚಿಂತನೆಯಲ್ಲಿ, ಪರಮಾತ್ಮನ ಗುಣಗಾಯನದಲ್ಲಿ ನಮ್ಮ ಮನಸ್ಸನ್ನ ನಿಲ್ಲಿಸಬೇಕು. ಆವಾಗ ನ್ಯಾಚುರಲ್ ಆಗಿ ವ್ಯಾಲ್ಯೂಸ್, ಆತ್ಮದಲ್ಲಿ ಒಳಗಡೆ ಗುಣಗಳು ಏನಿದೆ ಅದು ಇಮರ್ಜ್ ಆಗ್ತದೆ. ಎಷ್ಟೆಷ್ಟು ನಾವು ಸೈಲೆನ್ಸ್ ಸ್ಟೇಟ್ ಆಫ್ ಮೈಂಡ್, ಮನಸ್ಸನ್ನ ಶಾಂತಿಯ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಿಲ್ಲಿಸ್ತೀವೋ ಆವಾಗ ಒಳಗಡೆ ಆತ್ಮಿಕವಾದಂತಹ ಮೌಲ್ಯಗಳು, ಗುಣಗಳು ಇದು ಇಮರ್ಜ್ ಆಗ್ತದೆ. ನೀವು ವಿಚಾರ ಮಾಡಿ, ಇವತ್ತು ಮನುಷ್ಯ ಮನುಷ್ಯನ ನಡುವೆ ಪ್ರತಿಯೊಬ್ಬರು ನಾವು ಏನ್ ಬೇಕಂತ ಬಯಸ್ತಿದ್ದೀವಿ? ಒಂದು ಮನೆಯೊಳಗೆ 4 ಜನ ಇದ್ದೀವಿ ಅಂತ ತಿಳ್ಕೋಣ. ಪರಸ್ಪರ ಹೇಗಿರ್ಬೇಕಂತ ಆಸೆ ಇದೆ ಮನೆಯೊಳಗೆ? ತಂದೆ ತಾಯಿ ಮಕ್ಕಳು ಒಂದು 4, 5 ಅಥವಾ 8 ಜನ ಇದ್ದೀರಿ. ನೀವು ಮನೆಯೊಳಗೆ ಪರಸ್ಪರ ಹೇಗಿರ್ಬೇಕಂತ ಆಸೆ ಇದೆ ಕೇಳಿ ನೋಡಿ. ಒಂದು ಮನೆಯೊಳಗೆ 10 ಜನ ಬದುಕ್ತಿದ್ವಿ, ಪರಸ್ಪರ ಹೇಗಿರ್ಬೇಕಂತ ಆಸೆ ಇದೆ?
ಇಂಥ ಕಡೆ ಮುಂದೆ ಉಂಟಾಗ ಕುಟುಂಬಂಲೋ ವಾಳು ಏ ವಿಧಂಗಾ ಉಂಟಾಲನ್ನು ಕೋರ್ಕೊಂಟುನ್ನಾರು, ಒಕರಿಕೊಕರು పరస్పరంలో ఏ విధంగా సేవ చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నారని అక్కడ ఏదైనా ప్రశ్న?
హేగిరబేకంత ఆశ ఇది ఆనందవాగిరబేకు, శాంతి ప్రీతి ఏకతే అల్వా ఇరబేకంత అనిస్తది.
కుంగా ఉండాలనుకుంటున్నారా, శాంతిలో ఉండాలనుకుంటున్నారా, ఐకమత్యంతో కూడి ఉండాలనుకుంటున్నారా అనేది అడుగుతా ఉంది.
అదే రీతి మక్కళ హత్ర కేళిద్రే ನಿಮಗೆ ದೊಡ್ಡವರು ತಂದೆ ತಾಯಿ ಏನ್ ಮಾಡ್ಬೇಕಂತ ಆಸೆ ಇದೆ, ಹೇಗಿರ್ಬೇಕಂತ ಆಸೆ ಇದೆ ಅಂದ್ರೆ ಮಕ್ಕಳು ಹೇಳ್ತಾರೆ ನಮಗೆ ತಂದೆ ತಾಯಿ ಪ್ರೀತಿ ಕೊಡಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾರೆ.
ಮನಮು ಶಾಂತಿನಿ ಅನುಭವಿಸಲಾ, ಸುಖಾನ್ನ ಅನುಭವಿಸಲಾ, ಪ್ರೇಮ ಆನಂದಮು ಇವನ್ನೀ ಕೂಡ ಅನುಭವ ಚೇಸಿ ಜೀವಿತಂಲೋ ವಾಟಿನಿ ಧಾರಣ ಚೇಸುಕುಂಟೇ ಮನ ಜೀವಿತಮು ಧನ್ಯಮವುತುಂದಿ ಅಂತಾರು. ಈ ಶಾಂತಿನಿ అనుభవం చేయడం కోసము మనం పరమాత్మునితో మాట్లాడాల. ఆత్మనైన నేను పరమాత్ముని జతలో బుద్ధిని జోడించి మనసుతో మాట్లాడేదానికే రాజయోగం అంటారు. మరి మన యొక్క మనసు ఎలాంటిది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మనిషిలో రెండు ముఖ్యమైన గుర్రాలున్నాయి, అవి మనసు బుద్ధి. ఈ రెండు ఎప్పుడు కూడా మన అదుపులో లేవు. ఈ రెండు గుర్రాలు మన కంట్రోల్లో లేని కారణంగా మనం చంచలత్వంలో ఉంటాము, దేహాభిమానంలో వచ్చి అన్ని తప్పులే వేస్తాము, అప్పటడుగులు వేస్తాం. అందుకే మనం దుఃఖమైన జీవితాన్ని, అశాంతమైన జీవితాన్ని అనుభవం చేస్తాం. కాబట్టి మనసును మనం ఏకాగ్రత పరచాలి. మనసును ఏకాగ్రత పరచాలంటే మనసుకు మంచి సంకల్పాలు రావాలి. అందుకు నిన్ను నీవు ఆత్మని తెలుసుకుని ఆత్మక స్థితిలో ముందు స్థితమయ్యేదానికి కొంత సమయము ఆత్మ యొక్క శ్రవణాలను, ఆత్మ యొక్క స్వరూపాన్ని స్మృతి చేసుకుంటూ పోవాలి. నేను ఆత్మ, జ్యోతి స్వరూపుణ్ణి, హిందు స్వరూపుణ్ణి, ప్రకాశ స్వరూపుణ్ణి అని చెప్పేసి స్మృతి చేసుకుంటా స్మృతి చేసుకుంటా నీవు ఆత్మిక స్థితిలో లగ్నమైన తర్వాత నీ యొక్క మనసును, బుద్ధిని పరమాత్ముని దగ్గరలో ఏకాగ్రపరిచి మనసును అన్ని వైపుల నుంచి ఖండించి తీసివేసి మనసును డైరెక్ట్ గా పరమాత్మతో జోడించి, బుద్ధిని పరమాత్మతో జోడించి, మనసుతో పరమాత్మని ఎంతెంత స్మృతి చేస్తూ పోతారో మీకు అంతంత శాంతి అనుభవం అవుతూ పోతుంది. కాబట్టి మనసును ఏకాగ్రత చేయాలి అనే దానికోసం మీరు పరమాత్మని యథార్థంగా అర్థం చేసుకుని ఆత్మిక స్థితిలో కూర్చొని పరమాత్మని స్మృతి చేసినప్పుడే మీకు శాంతి అనుభవం అవుతుంది అని చెప్పేసి అక్కయ్య చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్క పరివారంలో కూడా ఈరోజు సుఖము శాంతి కరువైపోయినాయి. ప్రతి ఒక్క ఇల్లు నరకమైపోయింది. ఇల్లు స్వర్గము కావాలా, ప్రపంచ ఆంధ్ర రాష్ట్రము స్వర్ణాంధ్రం కావాలా, భారతదేశము స్వర్ణిమ భారతము కావాలని ప్రభుత్వం వాళ్ళు కలలు అంటున్నారు, ఎన్నో ప్రణాళికలు చేస్తా ఉన్నారు. విశ్వమంతా శాంతి స్థాపన జరగాలంటే అది మానవ మాత్రలు చేసేదానికి సాధ్యం లేదు. శాంతి మనలోనే ఉంది అనేది ఎప్పుడు మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మనసులో శాంతి వచ్చినప్పుడు, ప్రతి ఒక్కరి మనసులో శాంతి వస్తే స్వాగున్నతి అయిపోతుంది. నీవు పరివర్తన అయిపోతే, నీవు శాంతి సుఖాన్ని అనుభవం చేస్తే పరివారమంతా శాంతిమైన జీవితాన్ని గడుపుతుంది. ఈ విధంగా పరివారంతో పాటు ఒక గ్రామము, ఊరు, తర్వాత వచ్చేసి దేశము, ప్రపంచము సుఖమయ జీవనాన్ని, శాంతిమయ జీవనాన్ని గడపడానికి సాధ్యమవుతుంది అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక ఇంట్లో పది మంది ఉన్నప్పుడు ఎలాంటి పరివారం ఉండాలని కోరుకుంటున్నారు, ఒకరికొకరు ఎలా జీవించాలని కోరుకుంటున్నారు అనేది అక్కయ్య ప్రశ్న వేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవాలా, పెద్దలకు గౌరవం ఇవ్వాలా, సుఖమయ జీవితాన్ని గడపాలా. ఈ విధంగా అర్థం చేసుకుని జీవించినప్పుడే ఆ ఇల్లు స్వర్గమయమవుతుంది అనేటటువంటిది ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా పరమాత్మని జతలో ఉద్యోగాన్ని జోడించి పరమాత్మని స్మృతి చేసినట్లయితే మీకు కావలసినటువంటి ఆత్మిక గుణాలన్నీ కూడా వచ్చేస్తాయి. ఆ స్మృతిలో ఉంటే జీవితంలో పరివర్తన వస్తుంది. ఆ రాజయోగాన్ని సాధన చేసేదానికి కొన్ని ముఖ్య విషయాలను మనము గమనంలో ఉంచుకుని రాజయోగాన్ని సాధన చేయాలా, అది ఏ విధంగా అనేది అక్కయ్య గారు గురు చెప్తా ఉన్నారు.
ఇక 5 నిమిషాలు ఎల్లరూ ಆತ್ಮಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಕುತ್ಕೋಬೇಕು. ಆಮೇಲೆ ಆತ್ಮದ ಸ್ವಧರ್ಮವನ್ನ, ಆತ್ಮದ ಸ್ವರೂಪವನ್ನ, ಆತ್ಮದ ಸ್ವಪಿತನನ್ನ ನೆನಪು ಮಾಡುವಂತ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಇದು, ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಮೆಡಿಟೇಷನ್. ಆಮೇಲೆ ಎಸ್ ಯು ಥಿಂಕ್ ಸೊ ಶಲ್ಲಿ ಬಿಕಮ್, ನೀವು ಏನು ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಹೋಗ್ತಿರೋ ಆ ರೀತಿ ನಾವು ಆಗ್ಬಿಡ್ತೀವಿ. ಈಗ ಉದಾಹರಣೆಗೆ, ನಾನು ಆತ್ಮ ಶಾಂತಮಯ ಜ್ಯೋತಿ, ನನಾತ್ಮ ಶಾಂತಮಯ ಜ್ಯೋತಿ, ಎಷ್ಟು ಒಂದು ಸ್ವಧರ್ಮವನ್ನ ಬಾರಿ 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 ಪುನರಾವರ್ತನೆ ಮಾಡಿದಾಗ ಆತ್ಮದ ಸ್ವಧರ್ಮ ಅಥವಾ ಶಾಂತಿ ಇದು ಪೂರ್ಣ ಪ್ರತ್ಯಕ್ಷ ಅಥವಾ ಇಮರ್ಜ್ ಆಗುವುದನ್ನು ನಾವು ಗಮನಿಸಬಹುದು. ಯಾಕಂದ್ರೆ ಜೀವನದಲ್ಲಿ ಪ್ರತಿ ಒಂದು ಅನುಭವ ಮಾಡೋದು ನಾವು ಥಾಟ್ಸ್ ಮೂಲಕ. ನಾವು ಬೇರೆ ಎಲ್ಲ ಯೋಚನೆ ಮಾಡುವಾಗ ಹೆಂಗೆ ಆಲೋಚನೆ ಫಾಸ್ಟ್ ಇರ್ತದೆ, ಪ್ರಾಪಂಚಿಕವಾದ ವಿಚಾರವನ್ನ ಮಾಡಿದಾಗ ಆಲೋಚನೆಗೆ ಜಾಸ್ತಿ ನೆಗೆಟಿವ್ ಇರ್ತದೆ, ಆಲೋಚನೆ ಸಂಖ್ಯೆ ಜಾಸ್ತಿ ಇರ್ತದೆ, ಆಲೋಚನೆ ವೇಗ ಜಾಸ್ತಿ ಇರ್ತದೆ. ನಾವು ಯಾವಾಗ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಚಿಂತನೆ ಮಾಡ್ತೀವೋ, ಆತ್ಮಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಕೂತ್ಕೊಳ್ತೀವೋ, ಅವಾಗ ಆಲೋಚನೆ ಪಾಸಿಟಿವ್ ಆಗ್ತದೆ, ಅದು ಸ್ಪಿರಿಚುವಲ್ ಥಾಟ್ಸ್ ಇರ್ತದೆ. ಆಲೋಚನೆ ವೇಗ ಕಡಿಮೆ ಆಗ್ತದೆ, ಆಲೋಚನೆ ಸಂಖ್ಯೆ ಕಡಿಮೆ ಆಗ್ತದೆ. ಒಂದೊಂದು ಆಲೋಚನೆ ಇಷ್ಟು ಪವರ್ಫುಲ್ ಆಗಿರ್ತದೆ, ಆವಾಗ ಅಲ್ಲಿ ಶಾಂತಿಯ ಅನುಭೂತಿ ಆಗ್ತದೆ. ನೀವು ಜೋರಾಗಿ ಒಂದು ಗಾಡಿ ಬಿಡ್ತಾ ಹೋಗಿ, ಒಮ್ಮೆಲೆ ಬ್ರೇಕ್ ಹಾಕ್ತೀವ? ಇಲ್ಲ, ಮೊದಲು ಎಕ್ಸಲೇಟರ್ ಇಂದ ವೇಗವನ್ನ ಕಡಿಮೆಗೊಳಿಸಿ ಆಮೇಲೆ ನಾವು ಬ್ರೇಕ್ ಹಾಕ್ತೀವಿ. ಅದೇ ರೀತಿ ಒಮ್ಮೆಲೆ ನಾನು ಶಾಂತವಾಗಿ ಕೂತ್ಕೊಳ್ತೇನೆ ಅಂದ್ರೆ ಆಗುದಿಲ್ಲ. ಜಸ್ಟ್ ಟ್ರಾನ್ಸ್ಫಾರ್ಮೇಶನ್ ಆಫ್ ಥಾಟ್ಸ್, ಆಲೋಚನೆಗಳನ್ನು ಚೇಂಜ್ ಮಾಡ್ಕೋಣ. ನನ್ನ ಆತ್ಮ, ನನ್ನ ಜ್ಯೋತಿ ಸ್ವರೂಪ, ಈ ಮನಸ್ಸು ಇಡೀ ದಿನ ದೇಹ ಜಗತ್ ಎಲ್ಲೆಲ್ಲೋ ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಇರ್ತದೆ, ಆ ಆಲೋಚನೆಯನ್ನ ಆತ್ಮ ಚಿಂತನೆಗೆ ಪರಿವರ್ತನೆ ಮಾಡುವಂತಹ ಯುಕ್ತಿ ಏನಿದೆ ಅದು ಯೋಗದ ಪ್ರಾರಂಭದ ಹಂತ.
ಮೀರು ಆತ್ಮ ಯೊಕ್ಕ ಸ್ವಧರ್ಮಾಲಲೋ ಸ್ಥಿತಮಯ್ಯಿ ಅನುಭವಂ చేయాలంటే స్వేచ్ఛగా కూర్చుని ఇక్కడ శరీరాన్ని గట్టిగా బిగించుకొని కూర్చోవాల్సినటువంటి అవసరం లేదు. యథావిధిగా మీరు ఏ రీతిలో కూర్చుంటారో ప్రతినిత్యం అదేవిధంగా అరెక్ట్గా నిటారుగా కూర్చుండి, కూర్చున్న తర్వాత మీ యొక్క మనసులోని గతపు ఆలోచనల నుంచి మళ్లించి పరమాత్మల వైపు జోడించేదానికి ముందు నిన్ను నీవు ఆత్మ అని అర్థం చేసుకోవాలా? దానికోసము నేను ఆత్మ స్వరూప జ్యోతి స్వరూపుడను బిందు స్వరూపుడను ప్రకాశ స్వరూపుడను అనుకుంటా అనుకుంటా ఏ యొక్క ఆత్మ శోభనాన్ని మీరు అనుభవం చేయాలనుకుంటున్నారో దాన్ని స్మృతి చేస్తూ ఉండాలి అంటున్నారు. ఉదాహరణకి ఆత్మ యొక్క మొట్టమొదటి స్వధర్మము శాంతి. నేను ఆత్మ శాంత స్వరూపుడను అనేటటువంటి ఆలోచన మనసులోనే మీరు ఉద్భవింప చేసుకోవాలా? వేరే ఆలోచనలు ఏమి ఉండకూడదు. ఈ ఆలోచనలు అనేవి ఎంతెంత వేగవంతంగా ఉంటాయో అంతంత నా యొక్క శరీరం వేడెక్కుతుంది, మనసు కూడా వేడెక్కుతుంది. కాబట్టి మనం చేసేటటువంటి ఆలోచనలను నిదానంగా చేయడము మొదలు పెట్టాలి అంటున్నారు. కాబట్టి ముందు ఆత్మ స్వధర్మము శాంతి అనేది మీరు అనుభవం చేయాలని అక్కయ్య చెప్తా ఉన్నారు.
ಈಗ ಎಲ್ಲರೂ ನೆಟ್ಟಾಗಿ ಕೂತ್ಕೊಳ್ಳಿ, ಸ್ಟ್ರೈಟ್ ಆಗಿ ಶರೀರಕ್ಕೆ ಸಂಪೂರ್ಣ ರಿಲ್ಯಾಕ್ಸ್ ಕೊಡಿ, ಮನಸ್ಸಿಗೂ ವಿಶ್ರಾಂತಿ. ನಾವು ಹೇಳುವ ಒಂದೊಂದು ಆಲೋಚನೆಯನ್ನು ಸಹ ತಾವು ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಪುನರಾವರ್ತನೆ ಮಾಡಿಕೊಳ್ಬೇಕು.
ಫ್ರೀಗಾ ಕೂರ್ಚೊಂಡಿ, ಅಕ್ಕಯ್ಯ ಚೆಕ್ಕಿದ್ದಟುವಂತಿ ಒಕ್ಕೊಕ್ಕ ವಾಕ್ಯಂ ಏದೈತೆ ಉಂದೋ, ನೀವು చేయాల్సినటువంటి ಮನಸ್ಸులోని ಆಲೋಚನೆ ಏದೈತೆ ಉಂದೋ ಅದಿ ಮನಸ್ಸులోనే ರಿಪೀಟ್ చేసుకుంటా ಉಂದಲ್ಲಿ ಅಂತ చెప్తా ఉన్నారు. మీరందరూ కూడా జాగృతతో విని ఆ సంకల్పాన్ని మనసులోనే చేస్తూ వెళ్ళండి అంటున్నారు.
ನಾನು ಆತ್ಮ, ಹಣೆಯ ನಡುವೆ ಹೊಳೆಯುತ್ತಿರುವ ಚೈತನ್ಯ ನಕ್ಷತ್ರ.
ನೇನು ಆತ್ಮನು ಹುಡುಕಿ ಮಧ್ಯಲೋ ಪ್ರಕಾಶವಂತಂಗಾ ವೆಲಿಗೇಟಟುವಂತಿ ಚೈತನ್ಯ ಜ್ಯೋತಿನಿ.
ಆತ್ಮ ಜ್ಯೋತಿ, ಶಾಂತಮಯ ಜ್ಯೋತಿ, ಆತ್ಮ ಪ್ರಕಾಶಮಯ ಜ್ಯೋತಿ, ಪರಿಶುದ್ಧವಾದ ಆತ್ಮ ಜ್ಯೋತಿ ನಾನು. శాంతి శాంతి.
నేను ఆత్మ శాంతమయ జ్యోతి, ప్రకాశమయ జ్యోతి, పరిశుద్ధమైనటువంటి ఆత్మ జ్యోతి.
ಹಣೆಯ ನಡುವೆ ದಿವ್ಯ ಪ್ರಕಾಶ ಹೊಳೆಯುತ್ತಿರುವುದರ ಅನುಭವ ಮಾಡಿ.
ಭ್ರುಕುಟಿ ಮಧ್ಯೆ ಆತ್ಮ ಅದ್ಭುತವಾಗಿ ಪ್ರಕಾಶಿಸ್ತು ಎಲುಗುತ್ತಾ ಅನ್ನುವಂತಿ ಅನುಭವ ಉಂಟು.
ಆತ್ಮ ಜ್ಯೋತಿಯ ತಂದೆ ಪರಂಜ್ಯೋತಿ ಸ್ವರೂಪ ಪರಮ ಆತ್ಮ.
ಆತ್ಮಿಕ ತಂದೆ ಪರಮಪಿತ ಪರಮಾತ್ಮಡು ಪರಂಜ್ಯೋತಿ ಆತ್ಮಿಕ ಸ್ವರೂಪಡು.
ಪರಮಾತ್ಮ ಶಾಂತಿಯ ಸಾಗರ.
ಪರಮಾತ್ಮರು ಶಾಂತಿ ಸಾಗರರು.
ಪರಂಜ್ಯೋತಿ ಸ್ವರೂಪ ಪರಮಾತ್ಮನಿಂದ ಶಾಂತಿಯ ಕಿರಣಗಳು ನಮ್ಮ ಕಡೆಗೆ ಹರಿದು ಬರುತ್ತಿದೆ.
ಪರಂಜ್ಯೋತಿ ಶಿವ ಪರಮಾತ್ಮನಿಂದ ಶಾಂತಿ ಕಿರಣಗಳು ನಾ ವೈಪುಗಾ ವಸ್ತಾ ಉನ್ನಾಯಿ, ನಾ ಪೈನ ಪಡುತ್ತೂ ಉನ್ನಾಯಿ ಅನಿ ಅನುಭವಂ ಚೇಸ್ತೂ ವೆಳ್ಳಿ.
ಆತ್ಮ ಜ್ಯೋತಿ ಶಾಂತಿಯ ಸಾಗರ ಪರಮಾತ್ಮನಿಂದ ಅಪಾರವಾದ ಶಾಂತಿಯನ್ನು ಪ್ರಾಪ್ತಿ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇನೆ.
ನೇನು ಆತ್ಮ ಜ್ಯೋತಿನಿ ಶಾಂತಿ ಸಾಗರುಡೈನಟುವಂತಿ ಪರಮಾತ್ಮನಲ್ಲಿ ಅಪಾರಮೈನಟುವಂತಿ ಶಾಂತಿ ಖಜಾನಾನು ಜಮಾ ಚೇಸುಕುಂಟಾ ಉನ್ನಾನು ಅನ್ನೋ ಅನುಭವ ಚೇಸ್ತೂ.
ಆತ್ಮ ಜ್ಯೋತಿ ಶಾಂತ ಸ್ವರೂಪ.
ಆತ್ಮ ಜ್ಯೋತಿ ಶಾಂತ ಸ್ವರೂಪ.
ಶಾಂತಿಯೇ ಶಾಂತಿ,
ಶಾಂತಿಯೇ ಶಾಂತಿ.
ಸುತ್ತಮುತ್ತ ಶಾಂತಿಯ ಪ್ರಕಂಪನ ಹರಡುವುದರ ಅನುಭವ ಮಾಡಿ.
ನಾಲ್ಕು ವೈಪುಲನು ಕೂಡ ಶಾಂತಿ ಯೊಕ್ಕ ಕಿರಣಾಲು ವ್ಯಾಪಿಸ್ತಾ ಉನ್ನಾಯಿ ಅನ್ನೋಟುವಂತಿ ಅನುಭವಂ ಚೇಯಂಡಿ ಅನಿ.
ಸೈಲೆನ್ಸ್ ಸ್ಟೇಟ್ ಆಫ್ ಮೈಂಡ್ ಗಿವ್ಸ್ ರೆಸ್ಟ್ ಟು ಬೋತ್ ಮೈಂಡ್ ಅಂಡ್ ಬಾಡಿ.
ಮನಸ್ಸು ದ್ವಾರ ಚೇಸೇಟುವಂತಿ ಶಾಂತಿ ಯೊಕ್ಕ ಅನುಭವಮು ಮನಸ್ಸುಕು ಶರೀರಾನಿಕಿ ಶಾಂತಿ ಯೊಕ್ಕ ಅನುಭವ ಚೇಸ್ತುಂದಿ ಅನ್ನೋ ಅನುಭವ ಚೇಸ್ತೂ ಉಂಡಿ.
ಸೈಲೆನ್ಸ್ ಸ್ಟೇಟ್ ಆಫ್ ಮೈಂಡ್ ಇನ್ಕ್ರೀಸಸ್ ಅವರ್ ಇನ್ನರ್ ಎಫಿಷಿಯನ್ಸಿ.
ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಶಾಂತಿ ಯೊಕ್ಕ ಶಕ್ತಿ ಮನಲೋನಿ ಅಲಜಡಿನಿ ಒತ್ತಡಿನಿ ದೂರಂ ಚೇಸ್ತೂ ಉಂದಿ ಅನ್ನೋ ಅನುಭವ ಚೇಸ್ತೂ ಉಂಡಿ.
ಸೈಲೆನ್ಸ್ ಸ್ಟೇಟ್ ಆಫ್ ಮೈಂಡ್ ಎನ್ಕರೇಜಸ್ to transform ourselves.
Shanti yaka shakti manasulo unnatundi anni ottadalanu tagichi manamu shanti sthitini anubhavam chestunnattuga anubhavinchalani.
Atma shantamaya jyoti ika mano shitala ee tanu shitala.
ಆತ್ಮ ಶಾಂತಮಯ ಜ್ಯೋತಿ ಈ ಅನುಭವ ದ್ವಾರಾ ಮನಸ್ಸು ಶೀತಲನೌತಾ ಉಂದಿ. ಈ ದೇಹದ ಅಂತ್ಯ ಕರ್ಮೇಂದ್ರಿಯಾಲು ಕೂಡ ಶೀತಲತೆ ಯೊಕ್ಕ ಅನುಭವ ಅವತಾ ಉನ್ನತ್ತುಗಾ ನೀನು ಅನುಭವಿಸಿದೆ.
ಪರಮಾತ್ಮನಿಂದ ಪಡೆದಂತ ಶಾಂತಿಯ ಶಕ್ತಿಯನ್ನು ಇಡೀ ವಿಶ್ವದ ಮೂಲೆ ಮೂಲೆಗೂ ಸಹ ಹರಡಿಸುತ್ತಿದ್ದೇನೆ.
ఆత్మను పరమాత్మ ద్వారా సత్పాదన చేసుకున్నటువంటి శాంతి కిరణాలను విశ్వము యొక్క అన్ని వైపులకు అన్ని మూలలకు వ్యాపింప చేస్తూ ఉన్నాను అని అనుభవం చేస్తూ ఉండండి.
శాంతి
శాంతి
ఓం శాంతి. ಈ ಒಂದು ಅವಕಾಶವನ್ನು ಮಾಡಿಕೊಟ್ಟಂತಹ ಈ ಒಂದು ಯಜ್ಞದ ಸಮಿತಿಯ ಸರ್ವ ಹಿರಿಯರಿಗೂ ಸಹ ವಂದಿಸಿ ನಾಲ್ಕು ಮಾತುಗಳಿಗೆ ಮಂಗಳ
ಹಾಕಿದೆ. ಈ ಸಭಾ ಮುಖಾಂತರ ಪರಮಾತ್ಮನ ಯೊಕ್ಕ ಸಂದೇಶಾನ್ನ ಅಂದರಿಗೆ ಇವಡಾನಿಗೆ ಕೊಂತ ಸಮಯಾನ್ನಿ ಇಕ್ಕಡ ಕಲ್ಪಿಸಿರಲು ಈ ಸಭಾ ಮುಖಾಂತರ ಅವಕಾಶ ಕಲ್ಪಿಸಿದ ವಾರಂದರಿಗೂ ಕೂಡ ಧನ್ಯವಾದಗಳನ್ನು ತಿಳಿಯಜೇಸ್ಕೊಂಡು